ప్రియమైన ఆత్మబంధుల, రామకృష్ణ గారు భక్తులు ఆధ్యాత్మికంగా సాధన చేసి సత్య సాక్షాత్కారం పొందాలనేటువంటి తపన ఉంది ముముక్షువులు జిజ్ఞాసువులు. ఈరోజు రామకృష్ణ గారు మన ఈ సభకి మనందు ప్రేమతోటి ప్రత్యేకంగా చాలా హైదరాబాద్ నుంచి ఎక్కడో దూరం ప్రయాణం చేసి మన పట్ల ఆప్యాయతతోటి ప్రేమతోటి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఇవాళ పూర్వం మనకి జిల్లా కలెక్టర్గా పనిచేశారు, హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ప్రజల పట్ల బాగా ప్రేమ అభిమానం ఉన్న వ్యక్తి, కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటారు. ఇప్పుడు సామాన్య మానవుడికి ఆయన ఏ హోదాలు ఉన్నప్పటికీ సామాన్య మానవుడికి ఎప్పుడు దూరం కాలేదు. సాధ్యమంతరకు ఆయన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆయన ఏ ఉద్యోగంలో ఉంటే ఏ జాబులు ఉంటే దానికి పరిపూర్ణమైనటువంటి న్యాయం చేకూరుస్తూ వారి ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తర్వాత వారి సాధకులు ప్రత్యేకంగా ఏదో పుస్తక జ్ఞానం కాకుండా సాధన చేసి అభివృద్ధిలోకి రావాలి, చైతన్య స్థాయి పెంచుకోవాలి, హృదయంలో ఏదో ఉందంటున్నారు అది రియలైజ్ చేయాలి. ఇంతకుముందే అన్నారు ఇక్కడ, నాకు ఇంకా అది అనుభవంలోకి రావటం లేదు, కృషి చేస్తున్నాను. కానీ కృషి అయితే సరిపోదు కదా, ఈశ్వరుని కృప అన్నిటికంటే ముఖ్యం, అత్యంత ప్రధానమైనది. మన టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ కృపకి ఇవ్వాలి, ఈశ్వరానుగ్రహం సంపాదించాలి. చేసేదే కృషి ఏదో చేస్తున్నాం, అన్నిటికంటే ముఖ్యం ఈశ్వరానుగ్రహం కదా, అది కూడా ఈశ్వరానుగ్రహం కదా మనం సంపాదించవలసింది అని ఒక మాట అన్నారు ఇంతకుముందు. ఆ మాట నన్ను వెంటాడుతుంది, ఆ మాట మేము ముందు ఉంచుతున్నాం. వాడు రామకృష్ణ గారు మాకు మా హృదయానికి చాలా సన్నిహితులు. కలెక్టర్గా పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా వారు నాకు బాగా పరిచయస్తులు. వారు చదివింది సైన్సే, సైన్స్ సబ్జెక్ట్సే, ఆంధ్ర యూనివర్సిటీలో చదివింది సైన్స్ సబ్జెక్ట్సే, అయినప్పటికీ మెటాఫిజిక్స్లో ఈ తత్వశాస్త్రంలో బాగా అభిమానం ఉండటమే కాకుండా అధ్యయనం చేయటమే కాకుండా ఆయన అధ్యయనం చేసింది అనుభవంలోకి తెచ్చుకోవాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఆ సందర్భంలోనే ఈ మాట చెప్పారు, అనుభవంలోకి రావాలో, అది రావాలంటే ఈశ్వరుని కృప కదా, ఈశ్వరుని దయ ఉండాలి కదా, అది దయ లేకపోతే హృదయంలో ఉన్న ఆనందం అందదు కదా. అజ్ఞానం నశిస్తేనే కానీ, అవిద్య నశిస్తేనే కానీ హృదయంలో ఉన్న ఆనందం అనుభవంలోకి రాదు కదా. హృదయంలో ఉన్న ఆనందం అనుభవంలోకి రావాలంటే ఈశ్వరుని కృప ఉండాలి కదా అని ఆ మాట రిపీటెడ్గా ఇంతకుముందు చెప్పారు. ఆ మాటలు మీరు కూడా విని ఆనందిస్తారని, ఈ భాగ్యంలో మీరు కూడా పాడు పంచుకుంటారన్న మాట మీద ఆ వాక్యం యొక్క ప్రాముఖ్యత తెలిసిండి నేను మీకు కూడా పంచిపెట్టాలి. వాక్యంలో ఉన్నటువంటి సారం మీరు కూడా షేర్ చేస్తారని, అందులో ఉన్నటువంటి ఆనందాన్ని మంచిగా నేను చెప్తున్నాను. నా కోరిక మీద రామకృష్ణ గారు 10 నిమిషాలు మాట్లాడతారు.
భగవాన్ శ్రీ నాన్నగారికి నా శిరస్సు ఉంచి సహస్ర ప్రణామాలు ఆచరిస్తున్నాను. ఆత్మస్వరూపులైనటువంటి సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందజేస్తున్నాను. ఈనాడు నాన్నగారు జ్ఞాన సముద్రులు, అలల్లోని సముద్రాన్ని మనం చూడడం సంభవించదు. ఎందుకంటే సముద్రం మీద అలలు ఎప్పుడు ఉంటాయి, కానీ అలలోని సముద్రం ఏమిటంటే నాన్నగారు వాడు, ఆయన జ్ఞాన సముద్రులు పైకి శాంత స్వరూపులు. సముద్రం అంత జ్ఞానం ఉండి కూడా ఆ జ్ఞానం వల్ల వచ్చినటువంటి అలల యొక్క కదలికి లేకుండా ఉన్నటువంటి శాంత స్వరూపం వారిది. మరి నాన్నగారు అంటే రావణ మహర్షి చెప్పినట్టుగా గురువు అన్నా, ఈశ్వరుడన్నా, ఆత్మన్నా, పరమాత్మన్నా అన్ని సమానమైనటువంటి విషయాలే. వారితో నేను ప్రస్తావించింది ఏంటంటే, సాధన ఎంత ఉన్నప్పటికి కూడా ఆత్మావలోకనం జరగాలంటే గురు కృప కావాలి, గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఈ అనుగ్రహం అనేక రకాలుగా కలగడానికి అవకాశం ఉంది. మనకందరికీ తెలుసు గురువు దీక్షిస్తుంటారు అనేక రకాల దీక్షలు, మత్స్య దీక్ష, కమఠ దీక్ష, కుక్కుట దీక్ష, రకరకాలుగా చేప గుడ్లు పెట్టి వాటితో పాటు ఈత్తూ ఉంటుంది, చూసుకుంటుంది. ఆ గుడ్లు పిల్లల కింద అయిపోతాయి కేవలం దృష్టి మాత్రం చేతే. అంచేత సద్గురువు యొక్క దృష్టి మన మీద పడితే చాలు, దాని యొక్క ఫలితం మనకు ఉంటుంది. అలాగే కమట దీక్ష అంటే తాబేలు ఒడ్డు మీదకి వచ్చి ఇసుకలో గుడ్లు పెట్టి మళ్ళీ సముద్రంలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే గుడ్లు ఎలాగ మరి పిల్లలు అవుతాయి, ఎలాగవుతాయంటే ఆ తల్లి తాబేలు మనసులో అనుకుంటూ ఉంటుంది చక్కగా, ఇవి ఏ ఆపద లేకుండా ఈ గుడ్లు పిల్లల కింద మారాలి అని. అంచేత సద్గురువు దగ్గర మనం మసలుకునేటువంటి విధానాన్ని బట్టి సద్గురువు మనకు ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ సద్గురువు మనస్సులో మనం స్థానం సంపాదించుకుంటే మన జ్ఞానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మూడోది కుక్కుట దీక్ష. అంటే కోడి గుడ్లు పెట్టినట్టయితే ఆ గుడ్ల మీద అది పొదిగి వెచ్చదనం చేసిన తర్వాత అవి పిల్లలు అవుతాయి. అంటే గురువులు ఆ రకంగా కూడా దగ్గర పెట్టుకునే వాళ్ళని, వాళ్ళకి నిత్యం కూడా ఉపదేశం చేస్తూ ఫిజికల్గా కూడా కాంటాక్ట్ పెట్టుకుంటూ అస్తమస్తక దీక్ష ఇచ్చి వారిని కృతార్థం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టుకుని ఈరోజు నాన్నగారి ప్రవచనం ఉందంటే అంత దూరం నుంచి రావడానికి కారణం ఏమిటంటే వారి అనుగ్రహ దృష్టి కలిగినట్టయితే ఏనాటికైనా మన సాధన ఫలిస్తుంది అనేటువంటి ఒక దృఢమైన విశ్వాసం వల్ల ఇక్కడికి వచ్చి నేను ఈ సభలో కూర్చోవాలని అనుకున్నాను. అయితే వారికి ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి కరుణ, అంటే కారణం లేనటువంటి కరుణ, కొన్ని కారణాల వల్ల మన మీద మనకి కొంతమంది మీద మనకు ప్రేమ ఉంటుంది. మన భార్య అయితే అనురాగం ఉంటుంది, మన పిల్లాడైతే వాత్సల్యం ఉంటుంది, ఇంకొకడైతే మోహం ఉంటుంది, రకరకాలైనటువంటి మనోభావాలన్నీ ఉంటాయి. ఇక్కడ అవ్యాజమైనటువంటి కరుణ, ఏ రకంగానూ కూడా కారణం లేకుండా కేవలం వీడు ఒక చిన్న సాధకుడు అనేటువంటి ఉద్దేశం చేత నాన్నగారు కరుణ చేత నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందుచేత ఇందులో నేను సమర్థమని కానీ లేకపోతే వాగ్వైభవం ఉన్నటువంటి వ్యక్తిని కానీ ఏ రకంగా కూడా అర్హత లేకపోయినప్పటికీ ఒకసారి వాడి మాట వినండి, వాక్ ప్రలాపాలు వినండి అని చెప్పి భక్తులకు అందరికి కూడా ఆదేశం ఇచ్చి నన్ను మాట్లాడేటువంటి అవకాశం కల్పించారు. వారి సందేశం ముందర చాలా క్లుప్తంగా నేను రెండు విషయాలు మనవి చేస్తాను. అంటే తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు, తెలియకుండా కూడా చెప్పొచ్చు అని ఇప్పుడు రుజువు అవుతుంది అనమాట. ఇంకంటే నాన్నగారి యొక్క అనుగ్రహం వల్ల తెలియని వాళ్ళు కూడా మాట్లాడగలడం అని మీకు ఒకసారి రుజువు అయితే అది గురువు అనుగ్రహం ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. హలికునకు హళగ్రమున అర్థము సేకురు భంగి దప్పిచే నలమట చెందువానికి సురాబకలో జలమబ్బినట్లు దుర్మలిన మనోవికారినకు మర్చుడ నన్నొడగూర్చి నీపై తలంపు ఘటింపజేసేది దాశరథీ కరుణాపయ నిధి అని. అంటే పొలం దున్నుదామని నాగలి చాలు చేస్తుంటే దాని కింద ధనం దొరికింది అనుకోలే, అనుకోకుండా దొరికింది. హనికునకు హళగ్రమున అర్థము సేకురు భంగి దప్పిచే నలమట చెందువానికి, చాలా దాహంగా ఉంది, ఎక్కడొక్క నీళ్లు ఎలా ఉన్నా పర్వాలేదంటే సురాపగలో జలమొద్దినట్లు మందాకిని నదిలో ఉండేటువంటి దేవలోకంలో ఉండేటువంటి గంగా నదిలో ఉండేటువంటి నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చారు మామూలు దాహం తీర్చుకుని. ఆ విధంగానే దుర్మలిన మనోవికారినకు మర్చుడ నన్ను నొడగూర్చి నీపై తలంపు ఘటింపజేసేది దాశరథి కరుణాపయనది. ఆ రకంగా మన మనస్సు అనేక రకాలైనటువంటి విచ్ఛేదాలు పొందుతున్న పరిస్థితిలో ఈ రమణ మార్గం అనేటువంటి మార్గాన్ని మనందరికీ చూపించడానికి నిరంతరం అహరహం కూడా కృషి చేస్తూ మరి నాన్నగారు చూపెట్టేటువంటి దోవలో మనందరినీ నడవడానికి అవకాశం కల్పిస్తూ మరి ఈ అవకాశం నాన్నగారు కల్పించారు. మనందరికీ తెలుసు గురువాక్యం ఉన్నట్టయితే ఏం ఉపయోగం ఉంటుంది అని. ఇంకేంత నాన్నగారు చెప్తుంటారు మరి ప్రవచనాలు మనం విన్నాం. ఆత్మావలోకనం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, జ్ఞానం సామాన్యమైన విషయం కాదు, భక్తిలో తొందరగా అందరికీ అర్థమవుతుంది. భక్తి పాటించండి పరమేశ్వరుడు మీకు కనిపిస్తాడంటే అందరికీ అర్థమవుతుంది. మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయితే గంధూషాంబు నిషేచనం పురవిపోర్ దివ్యాభిషేక అయితే కించిత్ పక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయితే భక్తి కిం నకరోతి అహో వనచరో భక్త వతంసాయితే అని శంకరాచార్య గారు చెప్పినటువంటి. అంటే భక్తిలో ఏమవుతుందంటే బాగా పరిణితి చెందినట్టయితే ఒక మార్గం మనకు కనిపించడానికి అవకాశం ఉంటుంది. అలా తినడం కనిపించిందిట. మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయితే నాలుగు రోడ్ల మీద తిరిగేటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయో అది పెట్టి కూర్చుగా బ్రష్ కింద దాన్ని తుడిచేస్తాయన శివలింగాన్ని. గంధూషాంబు నిషేచనం పురవిపోర్ దివ్యాభిషేక అయితే పురవిపుడైనటువంటి త్రిపురాలకు సంబంధించినటువంటి ఆ పరమేశ్వరుడికి అభిషేకం దేంతో చేశారంటే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కులు చిమ్మేశారు, అదే అభిషేకం. కించిత్ భక్షిత మాంసశేష కవలం నవ్యోపహార అయితే కొద్దిగా తినేసి వదిలేసినటువంటి మాంసం ముక్క నైవేద్యం పెట్టారు, అయినా స్వామి ఆయన అనుగ్రహించారు. భక్తి కిం నకరోతి అహో అనచరో భక్తావతం సాయితి. అటువంటి భక్తుడు కూడా, అటువంటి ఆటవికుడు కూడా భక్తుల్లో అగ్రగణ్యుడు అయిపోయినాడు. ఎందుకంటే ఏకాగ్రత వల్ల. కానీ జ్ఞానం అనేటప్పటికీ భక్తి కూడా పరివేశించి చివరికి అగ్రం చేరిపోతే తప్ప జ్ఞానంలో రావడం చాలా కష్టం. అటువంటి జ్ఞాన మార్గాన్ని ఉద్బోధిస్తున్నారు నాన్నగారు. మరి అయితే ఈ జ్ఞానం అనుకుని మాకందరికీ ఉపయోగపడుతుందా? మేము ఉంచి కూర్చుంటాం, గంట రెండు గంటలు వింటాం, వింటే మాకేమైనా ఉపయోగం వస్తుందా అంటే, నారదుడు ఒకసారి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగాట, తాతయ్య గారు మరేంటి ఈ సత్సంగాల వల్ల ఉపయోగం ఏంటి, మహాత్ములు చూస్తాం ఏమిటి ఉపయోగం, ఎన్ని పాపాలు చేసినప్పటికీ మహాత్ములు ఒకసారి చూసినట్టయితే పాప రాశి అంతా కూడా భస్మం అయిపోతుంది అంటున్నారే ఏమిటి, దానికి ఎలా కుదురుతుంది అయితే అప్పుడు చెప్పాట, ఓ పంచి కర్ణాటక దేశంలో ఒక పురుక్కి ఇప్పుడు పిల్ల పుడుతాం, చిన్న పిల్ల పురుగు పుట్టింది, ఒకసారి చూసిరా దాన్ని అడిగిరా అని నారదుడు వెళ్ళారు. మళ్ళీ ఆ పురుగుకి పిల్ల పుట్టింది, దాన్ని ఓటు చూశారు పిల్ల చచ్చిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆయన, తాతగారు ఎంత పని చేశారంటే అనవసరం నా మూలాన్ని వైలెన్స్ జరిగిపోయింది అక్కడ, ఓ డెత్ ఓటీ హెస్ టేకింగ్ ప్లేస్ బికాస్ ఆఫ్ మీ, ఇది నాకు ఆకౌంట్ కట్టారని తాతయ్య గారు అన్నాడు. ఓ సారీ అయితే మళ్ళీ ఓపెన్ చేసిన పని చేయి. పాంచదేశంలో ఒక ఆవుకి ఇప్పుడు దూడ పుడుతుంది, ఆ పుట్టిన దూడ నువ్వు అడిగి రాసలేమంటావు అని మళ్ళీ వెళ్ళారు నారదుడు. వెళ్ళేటప్పటికి ఆ దూడ పుట్టింది, నారదుడు చూశాడు వెంటనే చనిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చి ఇదేమిటి ఇలా చేసావు మళ్ళీ అనవసరంగా నా మూలాన్ని అవన్నీ చచ్చిపోతున్నాయి ఇవన్నీ, నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి చేస్తున్నావు నాకని. సరే ఈసారి మళ్ళీ ఇంకొక రాజ్యంలో రాజుగారికి అబ్బాయి పుడతాడు ఇప్పుడే నువ్వు వెళ్ళి చూడు అన్నాడు. అంటే నారదుడు సందేహించాడు, వద్దండి ఇప్పుడు అనవసరం ఇద్దరు చంపేసాను అనవసరంగా మళ్ళీ మూడో వాడిని వద్దు ఇంకా నాకని. అలా కదా నాయన నువ్వు వెళ్ళి ఈసారి నీకు సరైన సమాధానం దొరుకుతుంది. చిన్న పిల్లవాడు అప్పుడే పుట్టాడు, నారదుడు వెళ్ళాడు పుట్టిగదిలోకి. చూడగానే ఆ పిల్లవాడు వాక్యాలతో మాట్లాడడం మొదలుపెట్టాడు, చిన్నప్పుడే పుట్టిన వెంటనే మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడుతూ ఏంటయ్యా ఇలాగ మరి మా తాతగారు చెప్పారు మంచివాడిని సత్పురుషుని చూసినట్టయితే సత్సాంగత్యం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని అంటున్నా, దాని ఫలితం నేను అడగమన్నారంటే అప్పుడు ఆ పిల్లాడు చెప్పాడు, అయ్యా నేను మొదటిసారి నన్ను చూసినప్పుడు పురుక్కెళ్ళి పుట్టానండి, నీ ఎప్పుడైతే నేను చూశానో నాకు ఆ జన్మ విమోచన అయిపోయింది, లేకపోతే పురుక్కెని చాలా కాలం బట్టి నానావస్థ పడాల్సినవాడిని, అందుచేత ఆ ఉత్తమమైనటువంటి జన్మ ఆవు దూడకుని పుట్టాను. మళ్ళీ కనిపించారు మీరు మా అనుభవాలు మీరు కనిపించారు కాబట్టి వెంటనే ఆ జన్మరాహిత్యం అక్కడ పోయింది ఆ జన్మ. ఇదిగో రాజు కింద పుట్టాను, రాజుగారి ఇంట్లో పుట్టాను, మహారాజుని అవుతాను ఇప్పుడు. అదంతా మిమ్మల్ని చూడడం వల్ల కదండి కలిగింది, అందుచేత సత్సాంగత్యం కలుగుతుందండి అని చెప్పి అప్పుడు నారదుల గారికి చెప్తే ఓహో విష్ణుమూర్తి ఎందుకు చెప్పాడా అని వారు అనుకున్నారు. కాబట్టి ఇక్కడ నాన్నగారి ప్రవచనంలో కొన్ని విషయాలు మనకు అర్థమవచ్చు అర్థమవ్వచ్చు, అంత స్థాయి అందరికీ ఉండకపోవచ్చు, కానీ వారి చూపు మన మీద పడితే వారి మాట మనం వింటే మనకి దానివల్ల ఈ ఆత్మావలోకనం కలిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఉద్దేశం చేత కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వారు ఎప్పుడు ప్రవచనం చెప్పినప్పుడు కూడా ఈ త్రయాలన్నీ చాలా ఉన్నాయి, ట్రయర్స్ అని అవస్థాత్రయం ఉంది, ఈషణాత్రయం ఉంది, గుణత్రయం ఉంది, తాపత్రయం ఉంది, ఈ త్రయాలన్నీ కూడా అధిగమించి ఆత్మను ఎలా చేరాలి అని చెప్పేసి వారు ఎప్పుడు కూడా మనకు చెప్తుంటారు. అయితే వీటిలో ఏంటంటే సాధారణంగా చెప్పింది వినే కన్నా ఆచరణ చేయడంలోనే మనకు చాలా కష్టం కనబడుతుంటుంది. ఇలాగే ఒక ఆయన చాలా ప్రవచనాలు పురాణ ప్రవచనాలు విన్న తర్వాత ఓ చాలా పెద్ద ఆయన ఆస్తికరుడు, ఆయన చివర ఏమైందంటే ఈ పరం పదించే ముందర మాట రావట్లేదు, ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే కొడుకులు అందరూ ఏం చేశారంటే డబ్బు ఉన్నవాడి కొడుకులు కాబట్టి ఏదైనా ఏదైనా ఎక్కడైనా దాచేయడం అయినా కొంచెం మాట వచ్చేస్తే మటుగా చెప్పేస్తే వదిలిపోతుందని కొంచెం చాలా ప్రయత్నం చేశారు. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్తే వైద్యులు చెప్పారు మాట్లాడడం కష్టం అని మేము చేయలేము, అయితే ఒక 10,000 రూపాయలు పెడితే ఒక మందు ఒకటి ఉంది లాస్ట్ రిసార్ట్ కింద ట్రై చేస్తాం వస్తే రావచ్చు మాట 10,000 కాదు లక్షణం పుచ్చుకొని ఇచ్చేటట్టు ఆయన ఏదో పెట్టుకుంటాడు ఎక్కడో మాకు ఏమైనా చెప్తాడేమో డబ్బాడు ఎక్కడ పెట్టాడు అని. సరే ఆ 10,000 పెట్టి మందు వేశారు, వేసిన తర్వాత మాట వచ్చింది. ఆయన ఏం చేశాడంటే ఎదురుకుండా చూపించి మన చీపురు కుక్క చింపేస్తుంది రా జాగ్రత్త చూసుకుంటాను ఆయన అని చెప్పేసి. అంటే ఏంటంటే విషయాలు ఉండడం వేరు వాటిని అమలుపరచడం వేరు. నిత్య జీవితంలో కూడా ఈ కామక్రోధల మోహమర్మాచర్యాల్లో మన అకౌంట్లు ఎంతెంత ఉన్నాయి, వాటిలో మనం రోజు వచ్చేటువంటి ప్రోగ్రెస్ ఏంటి అని ముందర మనకన్నా మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్నట్టయితే తప్ప ఎదురు ప్రోగ్రెస్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఈ రకమైనటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ చేయడానికి గురువాక్యం మనకు ప్రబోధిస్తుంది. మనం ఎప్పటికప్పుడు గురువాక్యం విన్నప్పుడల్లా మనకు రిఫ్రెష్ అవుతుంటుంది మైండ్ మన. అందుకే మనం ఎప్పుడైనా దేవుని ప్రార్థించేటప్పుడు కూడా సంకల్పం చెప్తుంటాం, నమో పాత్ర దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, అంటే నేను చేసినటువంటి పాపాలు ఎవరికి ఏమైనా ఉంటే అవన్నీ క్షయమైపోయిన తర్వాత నాకు పరమేశ్వరుడు ప్రీతి కలుగుతుంది. పరమేశ్వరుడు నా మీద ప్రీతి కలగాలంటే ముందర నా బ్యాడ్ అకౌంట్స్ అన్ని వైపౌట్ అయిపోవాలి, క్లీన్గా ఉండాలి. తెల బట్టల మీద రంగు పడుతుంది, బాగా ఉతికిన బట్ట మీద, మురికి బట్ట మీద రంగు పట్టదు. అంచేత గురువు అనుగ్రహం కలగాలంటే మనం కూడా మన నడవడికలో ఏ రకమైనటువంటి మార్పులు చేసుకోవాలో ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఆ నడవడికలో మార్పులు చేసుకున్నట్టయితే గురువాక్యం విన్నట్టయితే వెంటనే మనలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంచకంటే మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు మనం మనిషి జన్మ ఎత్తాలి. ఇప్పుడు దేవతలు ఎత్తుతారు భోగ శరీరం, వాళ్ళకి కర్మ చేయడానికి అవకాశం లేదు, వాళ్ళు వెళ్ళి చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది అనుభవించేసేయడం, మళ్ళీ క్షీణే పుణ్యం మర్చిలోకే విశంతి మళ్ళీ కింద పడడం. అలాగే కింద లోకాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు, లేకపోతే తిరిగే జంతువుల కింద పుట్టిన వాళ్ళు ఉంటారు, వాటికి స్వతంత్రత లేనే లేదు అసలు. ఓ మంచి చేయాలన్నా చెడ చేయాలన్నా ఏమీ లేదు. గేట్వే ఆఫ్ టు ఎయిదర్ టు హెల్ ఆర్ హెవెన్ ఈజ్ ఓన్లీ హ్యూమన్ లైఫ్. ఆ హ్యూమన్ లైఫ్లోనే మనకు అవకాశం వస్తుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకుని గురువాక్యాన్ని మననం చేసుకుంటూ, అంటే చెప్పింది విని వెంటనే మర్చిపోవడం కాకుండా ఎప్పటికప్పుడు మనకి గురువు మన హృదయంలోనే ఉన్నాడనేటువంటి భావన మనకి నిత్యం ఉండాలి. ఒకసారి చెప్పారు కాబట్టి అయిపోయింది అనేటువంటి భావన కాదు, అది నిత్యం మననం చేసుకున్నట్టయితే మనం కూడా కృతార్థమయ్యి ఈ మనిషి జ్ఞానం ఎత్తినందుకు జీవన్ముక్తి కలగడం అనేది పరమావధి అని చాలా మంది పెద్దలు చెప్తారు. అంటే సశరీరంగా సప్రాణంగా ఉండగా ముక్తి కలిగినట్టయితే అది ఒక ఆనందానుభూతి, వర్ణించడానికి వీల్లేనిది అంటే పెద్దలు చెప్తుంటారు. అయితే మనం ఏం చేస్తామంటే అనేక రకాలైనటువంటి ఈ కామక్రోధల మోహ మత మాత్సర్యాల వల్ల మనమే పనిచేస్తున్నాం, శరీరమే పనిచేస్తుంది అనేటువంటి భావన కలిగి ఉంటాం మనం ఇప్పుడు కూడా. అది పోగొట్టుకోవడం కష్టం, ఎందుకంటే అనేక జన్మల్లో అకౌంట్ అంతా అది యాడప్ అయిపోయింది, అది యాడప్ అయిపోయి ఒక్కొక్కసారి పోవడం కష్టం. ఒక కుర్రాడు స్కూల్ నుంచి ఇంటికి పెడితే, స్కూల్ అయిపోయిన తర్వాత ఇటువంటి స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి పెడుతుంటే ఒక రాళ్ళగుట్ట కనబడింది. ఓ రాయి తీశాడు సరదాకి, ఓ చిన్న నల్లరాయి తీసి పైకి విసిరాడు. పైకి విసిరితే ఏమైందంటే ఆ రాయి మిగతా రాళ్లతోటి అండి, ఆ గుట్టలో రాళ్లతోటి. నాకు ఎప్పటి నుంచో విమానంలో ఎగరాను చూసారా ఎలా ఎగురుతున్నాను, మీరందరూ ఎక్కడ ఉండిపోయి నేను ఎగిరాను. వెళ్ళిన తర్వాత అది ఆ విసిరేటప్పటికి అది ఏమైందంటే ఒక మేళలో అద్దాల కిటికీ తగిలింది, రాయి తగిలితే కిటికీ ఏమవుతుంది అర్థం మొదలైపోయింది. అప్పుడు ఆ రాయి ఉంది చూసారా నాకెవరైనా ఎదురొచ్చారంటే వాళ్ళని ఎలాగ నాశనం చేసేస్తానో చూడండి, నాకు ఎదురొచ్చింది అర్థం మొదలు కొట్టేసింది. ఆ కిటికీ బద్దలైతే లోపల పడింది, లోపల ఒక తివాచి ఉంది, ఆ తివాచిని పడింది. ఆ రాయి అనుకుంది చూసారా నేను వచ్చేటప్పటికి నాకు ఇలాగ వెల్కమ్ చేస్తూ తివాచి పెట్టి నాకు ఎట్టబెట్టారు ఇక్కడ, ఎంత హోదాగా ఉందో చూసారా నాకని. ఆ తివాచిని పడితే అందులో నౌకరు విన్నాడు ఈ శబ్దం, నేను వచ్చాడు, వచ్చి చూసి ఏంటో రాయి పడింది ఎవడో కుర్రాడు విసురుంటాడు చెప్పి రాయిని మళ్ళీ బయటకు విసిరేశాడు. విసిరేస్తే ఎక్కడ పడింది అది, ఇదివరకు ఏ రాళ్ల గుట్టలోంచి తీసాడో కుర్రాడు ఆ రాళ్ల గుట్టలోంచి పడింది. అది పడి ఆ పడినప్పుడు అది అంటుంటే అదే మిమ్మల్ని చూసి విడిచి ఉండలేక దంగెట్టుకున్నాను అని వెనక్కి వచ్చేసానండి. ఆ రాయిలా ఉంటుంది మన మన ప్రవృత్తి, జరిగినవన్నీ జరుగుతుంటాయి మనం చేసామని, మనం ఎవడైనా అడ్డేస్తే వాడు ఇదైపోతాడని మనం చేసేస్తామని. ఆ రాయిలాంటి మన ప్రవృత్తిని మనం పోగొట్టుకుంటే జడ ప్రవృత్తి పోయి స్వామి చెప్పినట్టుగా చైతన్యంలో మనకు రావడానికి అవకాశం ఉంది. ఈ గురువాక్యాలు మనకు ఉపయోగించాలని చెప్పి మనందరం ఆ పద్ధతిలో జాగృతి పొందాలని చెప్పి పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ గురువు యొక్క పరిపూర్ణ కటాక్ష వీక్షణాలు మన అందరి మీద కూడా పూర్తిగా ఉండాలని చెప్పి ఒకసారి కోరుకుంటూ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అందజేస్తూ సెలవిస్తాను.
ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ప్రియమైన ఆత్మబంధువుడా, కేళిక రాజుగారి యొక్క జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని మనం ప్రతి సంవత్సరం ఈరోజు పాతాళ మార్గం ఇచ్చేస్తున్నాం. కేళిక రాజుగారు ఇంకా చాలా కాలం జీవించవచ్చును జీవిస్తాను అని అనుకునేవారు. బహుశా నాలుగు ఇంకా నాలుగు నెలలకు స్వర్గస్థులు అవుతారనగా పాలకొల్లి సమీపంలో ఉన్న కాపారంలో కలుసుకున్నాం. ఏదో మాట ఎందుకు వచ్చిందో నాకు ఆ మాట తెలియలేదు, నాకు అర్థం కాలేదు. మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అన్నాను. బహుశా ఎందుకన్నానంటే మరి మీరు ఇంకా చాలా పరిశ్రమలు, మీరు చాలా పెద్ద పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్లో, ఇంకా మీ చేతుల మీదుగా అనేక పరిశ్రమలు స్థాపించాలి, అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ ఇండస్ట్రీ మినిస్టర్ అందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పరిశ్రమలు పెట్టడం ద్వారా అనేక మందికి ఉపాధి లభ్యం అవుతుంది అనే ఉద్దేశం మీద మీరు ఇంకా చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంకా చాలా పరిశ్రమలు పెట్టాలి అని చెప్పి మీరు ఆయన శ్రేదని ఉంటుంది పరిశ్రమల ద్వారా ప్రజాసేవ చేయొచ్చు అని. అంటే మీరు ఆరోగ్యం బాగుండాలి, దేహం బాగుండాలి కదా, దేహం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం అని మీకు జనరల్గా అన్నారు నారాయణ ముందు. అంటే ఆయన ఏమన్నారంటే అలా కాలం నాన్నగారు, మా నాన్నగారు మా ఫాదర్ చాలా కాలం జీవించారండి, నేను కూడా చాలా కాలం జీవిస్తాను, మా ఫాదర్ చాలా కాలం జీవించారు నేను కూడా ఇంకా చాలా కాలం జీవిస్తాను ఆయనకు మనసులో ఉండే భావన. కానీ ఆ మాట నాలుగు నెలలు ఆయన స్వర్గస్థులైపోయారు. కానీ కేళికరాజు గారు ఇంకో 20 సంవత్సరాలు జీవించే టైం ఉంది, కానీ అనుకోకుండా చాలా తొందరగానే శరీరం విడిచిపెట్టారనుకో 20 ఇయర్స్ ఆయన జీవించే అవకాశం ఉంది. ఎప్పుడు అసలు బర్త్ వస్తేనే డెత్ ఫాలో అవుతూ ఉంటుంది. మనం కూర్చున్నా నించున్నా ప్రయాణం చేస్తున్నా పొలం పనిచేస్తున్నా ఆఫీసులో పనిచేస్తున్నా ఇది స్లీప్లో ఉన్నా వేకింగ్ స్టేట్లో ఉన్నా అసలు డెత్ ఫాలో అవుతూ ఉంటుంది. సరే డెత్ వచ్చిన తర్వాత భర్త ఫాలో అవుతూ ఉంటుంది, అదే మన హిందువుల జన్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం. భర్తని డెత్ ఫాలో అవుతూ ఉంటుంది, మళ్ళీ డెత్ని భర్త ఫాలో అవుతూ ఉంటుంది. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఇంకా 10 రోజులకి శరీరం విడిచి పెడతారనగా మీ తర్వాత ప్రధానమంత్రి ఎవరైనా అడిగితే ఏమన్నారంటే నా తర్వాత ప్రధానమంత్రి ఎవరనే సమస్య ఇప్పట్లేదు, నేను ఇంకా చాలా కాలం జీవిస్తాను, ఆరోగ్యం చాలా బాగుంది, వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా తర్వాత ప్రధానమంత్రి ఎవరైనా ప్రశ్న ఇప్పుడు రాదు అన్నారు. అన్న 10 రోజుల్లో శరీరం పోయింది. అంటే ఇప్పుడు చాలా క్లోజ్గా ఉంటుంది డెత్ మనకి తెలియదు. అంటే లోపల మన హృదయంలో వస్తువు ఒకటి ఉంది, సంతోషిస్తూ ఒక నిజం ఉంది మన హృదయంలో. అది మన మనస్సుకు అందదు, మన మాటకు అందదు, మన ఇంద్రియాలకు అందదు. అందదు కాబట్టి లేదనుకుంటున్నాం. అక్కడ ఏదో ఉంది హృదయంలో, అక్కడ ఉంది కాబట్టి అది వశిష్ఠుడికి అందండి, రామకృష్ణుడికి అందండి, అనేక మహర్షులు కలిగి అనుభవానికి వైద్యం అండి. అది లేకపోతే వాళ్ళకు కూడా అనుభవంలోకి రాదు, ఉంది కాబట్టి అనుభవంలోకి వచ్చు. వాళ్ళు చెప్పిన మన మహర్షులు అని చెప్పి ఇవి చురుకు పలుకులు కాదండి, వాళ్ళ అనుభవంలో తీసి చెప్పింది. అంటే ఏదో ఉంది, ఒక నిజం ఉంది, అది మనకి ఇంద్రియాలకు అందటం లేదు కాబట్టి ఏది లేదు, లేకపోతే మన మనసుకు అందటం లేదు, మన మాటకు అందటం లేదు, మన తెలివికి మన బుద్ధికి అందటం లేదు కాబట్టి లేదు లేదు అంటాం. ఉంది, ఉంది కాబట్టి పూర్వం మన మహర్షులందరూ రియలైజ్ చేశారు. అది లేకపోతే వాళ్ళు కూడా రియలైజ్ చేసే అవకాశం లేదు. అంటే దత్త ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. కేవీపీ రాజుగారి విషయం ప్రస్తావిస్తే నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఆయన అందరికీ ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ఇల్లు కట్టాది, నేను చివరిలో ఇల్లు కట్టుకుంటానని కూడా చివరికి ఇల్లు కట్టి అద్దె ఇంట్లో ఉండగానే నేను స్వర్గస్థులు గారు. నా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ముందు ఇల్లు కట్టిన తర్వాత ఆఖరి చివరిలో నేను కట్టుకుంటాను అంటూ ఉండేవారు. కానీ అప్పుడు గవర్నర్ గారు అన్నమాట, మనకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆయన, మన ఇండియాకి వైస్ ప్రెసిడెంట్ కేవీపీ రాజుగారు స్వర్గస్థులు అయినప్పుడు ఆయన గవర్నర్గా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. ఆయన కండలెన్స్ మెసేజ్ ఇచ్చారు, అది ఈయన మరణించినప్పుడు సరిగ్గా కేవీపీ రాజుగారు ఇంటికి వచ్చారు స్వయంగా. గవర్నర్ గారు ఇంటికి వచ్చి పరామర్శ చేసి ఏమన్నారంటే, బాగా నిర్మాణాత్మకంగా ఆలోచించే వ్యక్తిని నిర్మాణ కన్స్ట్రక్ట్గా వర్క్ చేస్తారు, ఏదో గాల్లో నీళ్ళ కట్టడం అది కాదు, ఏదైనా ఆలోచన వచ్చిందంటే ఎలాగ అమలు జరపాలి అనేటువంటి కన్స్ట్రక్టివ్గా వర్క్ చేస్తారు. ఆయనకి వర్క్ తెలిసినంటే కేవీపీ రాజు గారికి బాగా ఇష్టం. అలాగని శరీరం ఉంటే బాడీ చేసుకోరు, వర్క్ చేస్తా ఉంటారే శరీరం టైలైనట్టు కనిపించిన మనిషి, బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి అని మాట అన్నారు గవర్నర్ గారు. అది నాకు గుర్తొస్తాను, వాళ్ళు ఇంటికి చూడటానికి వచ్చి ఏమన్నారంటే, బహుశా దేవతలకు కూడా ఏదైనా పని కేవీపీ రాజు గారి ద్వారా ఏదైనా పని చేయించుకోవాలేమో తొందరగా తీసిపోయారని దేవతలు అన్నారు కేవీపీ రాజు గారు. కర్మయోగం ఉందనుకోండి, దానివల్ల మనకి ఇంద్రియాలు శుద్ధి అవుతాయి. మన స్వార్థం లేకుండా పనిచేస్తుంటే ఇంద్రియాలు శుద్ధి అవుతాయి. తర్వాత మనస్సు, ఈ భక్తి యోగం వల్ల ఏంటంటే మనస్సు పవిత్రం అవుతుంది. కర్మయోగం ఇంద్రియాన్ని శుద్ధి చేస్తుంది, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. భక్తి యోగం కూడా అవసరమే, భక్తి కూడా అవసరమే. జ్ఞాన మాత నర మహర్షి గారు ఎవరి భక్తిని ఏమన్నారంటే, తల్లి లేకుండా బిడ్డ వస్తుందా, భక్తి లేకుండా జ్ఞానం వస్తుందా అని రమణ మహర్షి గారు అన్నారు. ఇక భక్తి యోగం వల్ల మన మనస్సు పవిత్రం అవుతుంది. ఇందులో రహస్యం ఏం లేదు, పరమ పవిత్రుడికి ఆ లోపల ఉన్న వస్తువు తనంతట తానుగా రివీల్ అవుతుంది. యోగ్యత ఉంటే డిజర్వ్ బట్టి ఏమి రాదు మనకు, డిజర్వ్ అయితే వస్తుందని అది ఒక సామెతి చెప్తూ ఉంటారు. అంటే ఓన్లీ గెట్ వాట్ యూ డిజర్వ్. అంటే భగవంతుడికి పక్షపాతం ఏం లేదు, మనం ఎంత డిజర్వ్ అయితే అంత ఆయన గ్రేస్ విడుదల చేస్తూ ఉంటారు. ఆయన స్వరూపమే గ్రేస్. లైఫ్లో జాగ్రత్తగా జీవిస్తే, ఇంపర్సనల్గా జీవిస్తే అంటే మనకు ఆయన అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం సంపాదించాలంటే ఒక మార్గం ఉంది. కేవలం మన భక్తి, మన సాధన పూజ గదికి పరిమితం అవ్వకూడదు. పూజ మంచిదే, జపం మంచిదే, ధ్యానం మంచిదే, విచారణ మంచిదే, ఇవన్నీ మంచివే. కానీ మన లైఫ్లో, డే టు డే లైఫ్లో ఇంపర్సనల్గా బిహేవ్ చేయాలి, వ్యక్తి భావన తగ్గించుకోవాలి. అహో డన్ దిస్, అహో డన్ దట్ అని ఈ భావన తగ్గించుకుంటూ ఉండాలి. అసలు ఇంకోటి, అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది, భగవంతుడే కర్త అని ఈ పూర్ణ విశ్వాసం మనకుంటే ఈ క్షణంలో మనకు దుఃఖం నశిస్తుంది. మానవుడికి దుఃఖం రావటానికి కర్తృత్వంతో కారణం. అంటే ఈ కర్తృత్వం నశిస్తే అప్పటికప్పుడు ఈ హృదయంలో ఉంటుంది శాంతి సముద్రం వచ్చి మన సహస్రారాన్ని ముంచేస్తుంది. అది జన్మల కారణం కూడా కర్తృత్వం, పునర్జన్మకు కారణం కర్తృత్వం. ఆ కర్తృత్వం అసెంబ్ చేసుకోవాలంటే ఇంపర్సనల్ లైఫ్ అవసరం, ఇంటెలిజెంట్ బిహేవియర్ అవసరం. ఇంపర్సనల్ బిహేవియర్ ఇంపర్సనల్గా ఉండాలి, పని చేస్తున్నా చేయని వాళ్ళతో సమానంగా ఉండాలి. మన గుర్తింపులు కోరుకోకూడదు. ఈ గుర్తింపులు కోరుకోవటం వల్ల మనకి వ్యక్తి భావన పెరుగుతుంది, అంటే అహంభావన పెరుగుతుంది. ఈ మనస్సు అన్నా, అజ్ఞానం అన్నా, అహంభావన అన్నా, జీవుడన్నా, సంసారం అన్నా, ఒకటే ఎన్ని పర్యాయ పదాలు ఉడికే వేదాంత పరిభాషలో అలా చెప్తూ ఉంటారు. సంసారం అంటే మనుషులు కాదు, సంసారం అంటే మన ఇంట్లోని మనుషులు మనం అనుకుంటాం, అది కాదు సంసారం. ఈ దేహము నేను అనే తరంపు, మనకి అనేక తరంపులు వస్తున్నాయి. ఈ దేహము నేను అనే తొలి తలంపు, మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు సంసారం. ఏ తలంపు అయితే దేహంతో తాదాక్ష్యం పొందుతుందో వేదాంత పరిభాషలో దాన్నే అహంభావన అని పిలిచారు. అహంభావనే సంసారం. సంసారం అంటే మనుషులు కాదు, అహంభావనే సంసారం. అహంభావన అంటే నేనున్నాను, నేనుంటే నువ్వు ఉన్నావు, నువ్వుంటే ప్రపంచం ఉంది, దేవుడు ఉన్నాడు. అంటే ఉన్నది ఒకటే వస్తువు, శబ్ద వస్తువు ఉంది, అందరి హృదయాల్లో నుండి, లోపల ఉంది, బయట ఉంది, అంతటా ఉంది, కుడి పక్కన ఉంది, ఎడం పక్కన ఉంది, పైన ఉంది, కింద ఉంది, అంతటా ఉంది. సూర్యుడికి చీకటి ఏమన్నా తెలియదు, ఆ సద్వస్తుకి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, చాలా ఎలా ఉంటుందో తెలియదు. షేక్స్పియర్ ఒక సందర్భంలో ఏమన్నాడంటే, ఈ బర్త్ డెత్ కేవలం డ్రీమ్ స్టఫ్ అన్నాడు. శరీరం చనిపోతుంది, మళ్ళీ శరీరం వస్తుంది, అది చనిపోతుంది. ఇలా బర్త్ డెత్ అనేది దానికి పారమార్థిక సత్తా ఏమీ లేదు, పారమార్థిక సత్యం కాదు అది. కేవలం బర్త్, డెత్, డెత్, బర్త్ ఇవన్నీ కేవలం డ్రీమ్ స్టఫ్ అని ఒక డ్రామాలో షేక్స్పియర్ చెప్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే సాధన చాలా కష్టం అనుకుంటారు. ఆ కష్టం అనేది కూడా ఒక తలంపే. అలా కష్టం కష్టం అనుకోవటం వల్లే మనకి ఇబ్బంది ఎంత వస్తుంది. అత్యంత సులభం అయితే డే టు డే లైఫ్లో మనం జాగ్రత్తగా ఉండాలంటే మాట కాడ జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరమైనప్పుడు మాట్లాడకూడదు. అలా ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అది తెలుసుకుని మాట్లాడాలి. మాటలో కంట్రోల్ ఉండాలి, ఇంద్రియాల్లో కంట్రోల్ ఉండాలి, తర్వాత మనస్సుకి కంట్రోల్ ఉండాలి. మనసును కూడా జాగ్రత్తగా నియమించుకుంటూ రావాలి, జాగ్రత్తగా నియమించుకుంటూ రావాలి. ఇంద్రియాలను కూడా జాగ్రత్తగా స్లోగా స్టడీగా నియమించుకుంటూ రావాలి. మాట కదా, మాట స్వీట్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. మాటలో ఏముందంటాడు, అది కూడా తపస్సుతో సమానం. భగవంతుడే చెప్పాడు, ఇది మనం కల్పించేప్పుడు విషయాలు కాదు. వాక్ కూడా తపస్సుతో సమానం. మనం ఏదైనా ఒక ఆఫీసులో గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన వాక్ జాగ్రత్తగా మాట్లాడితే అనేక పనులు వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా. అంటే రజోగుణం లేకుండా, తమగుణం లేకుండా సాత్విక బుద్ధితో మాట్లాడితే వాళ్ళకి చెయ్యి పని చేసి పంపుదలని ఆ స్పందన అక్కడ కలుగుతుంది. తర్వాత ఈ సత్వగుణం అంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లాయర్ ఏ విధంగా లాగా ప్రాక్టీస్ చేస్తాడో, డాక్టర్ మెడిసిన్ ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేస్తాడో, అలా ఈ సత్వగుణాన్ని, సాత్విక బుద్ధిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. మన మాటలో రజోగుణం ఉండకూడదు, తర్వాత మన యాక్షన్లో కూడా రజోగుణం ఉండకూడదు. అంటే పని సాత్విక, మనం చేసే పని సాత్వికంగా ఉండాలి. రమణ మహర్షి గారు అంతా ఉండాలి, ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిపోయిన జాడ కూడా తెలియకుండా వెళ్ళిపోయి, అంటే అంత కామగా పనిచేయి, అంత క్వైట్గా పనిచేయి, అంత కూల్గా పనిచేయి. దైనందిన జీవితంలోనే సాధన సాగిపోతుంది. దేహాభిమానం నశించిన మరుక్షణంలో, దేహబుద్ధి నశించిన మరుక్షణంలో, శవబుద్ధి నశించిన మరుక్షణంలో శివబుద్ధి కలుగుతుంది. మన సాధన అంతా ఎక్కడ కేంద్రీకరించాలంటే దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి. అది మీరు ఏ యోగంలో ప్రయాణం చేయండి, భక్తి యోగమో, ధ్యాన యోగమో, కర్మయోగమో, ఏదో యోగం ఎందులోనూ ప్రయాణం చేయండి. రమణ మహర్షి గారు అన్నారు, శరీరానికి రోగం వచ్చినప్పుడు ఆయుర్వేదమో, అల్లోపతి, లేకపోతే నామాపతియో, నేపతి, ఏది ఆలోచించినా శరీరంలో రోగంలోంచి బయటకు రావటానికి కదా. అలాగే మీరు విద్యానీయులలోంచి, ఈ దొంగనీయులలోంచి, ఈ బాడీ బోన్ అయ్యిలోంచి, ఆ ప్రథమ తలంపులోంచి, ఫస్ట్ థాట్లోంచి, అన్ని థాట్స్కి ఏ మదరో, ఏదైతే మదరో, ఆ మదర థాట్లోంచి మీ విడుదల పొందటమే యోగం యొక్క లక్ష్యం. అంటే మనస్సు చేత గ్రహింపబడేది కాదు, మనస్సు ఎక్కడైతే అణిగిందో, వాక్కు ఎక్కడైతే అణిగిందో, అక్కడ నీ లోపల ఉన్న సద్వస్తువు నీకు ఇరుకులోకి వస్తుంది. అది డిమాండ్ చేస్తే ఈశ్వరుని మనం, ఈశ్వరుని మనం, ఈశ్వరు దగ్గర మనం ఆయన స్వరూపాన్ని బలవంతాన్ని పుచ్చుకోలేము. ఆయన అనుగ్రహం వల్ల, ఆయన గ్రేస్ వల్ల, ఆయన కృప వల్ల, ఆయన దయ వల్ల, ఆయన కంపేషన్ వల్ల రావాల్సింది, కానీ బలవంతాన్ని డిమాండ్ చేసి తెచ్చుకునేది కాదు. రామకృష్ణ గారు చెప్పింది కూడా, మనం ధనం సంపాదించుకుని కూడా ఎలా ధనం సంపాదించుకుంటున్నారు, లేదా చదువుకున్న వాళ్ళు కష్టపడే విద్యార్థులు ఏ విధంగా అయితే విద్యను సంపాదించుకుంటున్నారు, అలాగే మోక్షకాముకులు, మోక్షాన్ని అర్థించే వాళ్ళు, ఆ మనుక్షత్వం ఉన్నవాళ్ళు, విజ్ఞాస ఉన్నవాళ్ళు ఈశ్వరానుగ్రహాన్ని కనుక సంపాదిస్తే అంతా వచ్చేస్తుంది. అంటే భగవంతుడి అనుగ్రహం సంపాదించడానికి మనం కృషి చేస్తే మన జీవిత విధానాన్ని తదనుగుణంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటే ఆయన అన్ని ఇస్తాడో, మోక్షం కూడా ఇస్తాడు. అందుచేత ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, శరీరం మనస్సు స్వాధీనంలో ఉండాలి. శరీరం మనస్సు మనకు ఉపయోగపడాలి. ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అన్న మోక్షం అన్న ఒకటే, నిర్వాణ స్థితి అన్న, ఆత్మజ్ఞానం అన్న స్వర్గరాజ్యం అన్న, ఇవన్నీ పర్యాయ పదాలు. మానవుడికి కావాల్సింది శాంతి, మానవుడికి కావాల్సింది ఆనందం, మానవుడికి కావాల్సింది సుఖం. మనిషి ఏ పని చేసినా ఆనందం కోసం, డబ్బు సంపాదిస్తున్నాడంటే ఆనందం కోసం, ముందు డబ్బు సంపాదిస్తాడు అందులో ఆనందం ఉందని, తర్వాత తెలుస్తుంది అందులో ఏం లేదని. ముందు పెళ్లి చేసుకుంటాడు అందులో ఆనందం ఉందని మరి తర్వాత తెలుస్తుంది అందులో ఆనందం లేదని అలా తెలుస్తుంది. ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది ఆనందం అనుకుంటాడు, ఎక్కడో ఉందని ఆనందం అనుకుంటా అంటాడు. అంటే లోపల ఉన్న వాసన, ఆ టెండెన్సీ, ఆ సంస్కారం విషయాల్లో ఆనందం ఉందని అనిపింపు చేస్తుంది మనకి. అదే మాయ. ప్రపంచంలో అనేక విషయాలు ఉన్నాయి, అనేక ఆకర్షణలు ఉన్నాయి, అందరం ఒకే విషయం చింతించడం లేదు. ఇంకేత కారణం, ఒక మనిషి ఒక రకంగా చింతిస్తుంటాడు, అందరు మనుషులు ఒకే విషయాన్ని చింతించరు. కొంతమంది అధికారం కోసం ధనాన్ని భరం చేసేస్తారు. మామూలుగా అడిగితే మనకు కాఫీ ఎవరు, కానీ అధికారం అధికారం వస్తుందనుకుంటే ధనాన్ని ఎంతైనా భరం చేస్తారు. మామూలుగా ఇక్కడ ఏదో నేను కడుతున్నాం అంటే ఏదో మంచి పని చేస్తున్నా, రూపాయి డొనేషన్ అంటే ఎవరు, అదే ఓటైతే 200 రూపాయలు పెట్టుకుంటారు. ఇంకేదో టెండెన్సీ, అక్కడ విమర్శ కాదు. అంటే ఒక మనిషి ఒక వాసన ఉంటుంది, ఆ వాసనే విషయాన్ని చింతింపజేస్తుంది. అది అది అంటే వాసన క్షయం అయితేనే కానీ విషయ చింతన నుంచి నువ్వు బయటికి రాలేవు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మనసులో అనేక తలంపులు వస్తుంటే రామకృష్ణుడి ప్రజెంటేషన్ చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. కారణభక్తి, అకారణభక్తి అని, కారణభక్తి వలన, కారణభక్తి కూడా ద్వైతం అద్వైతంలో దారి చేస్తుంది. కారణభక్తి కూడా భక్తే కాదంటే లేదు, కానీ అకారణభక్తి, అకారణభక్తి వల్ల వాడికి మోక్షం కలుగుతుంది. అంటే భగవంతుడి ఎందు మనకి ప్రేమ ఉండాలి, భగవంతుడి ఎందు మనకి భక్తి ఉండాలి, భగవంతుడి పాదాలను ఆశ్రయించి ఉండాలి. దానికి కారణం కనపడకూడదు, అది నిజమైన భక్తి. ఓ కారణభక్తి కూడా భక్తి నేను కాదంటున్నాడు, కానీ వాడికి అకారణ భక్తి వల్ల ఏమవుతుందంటే వాడికి ఈశ్వరుడే, ఈశ్వరుడు సృష్టించినటువంటి మాయాజాలం కంటే ఈశ్వరుడే వాడికి కావాలి. అకారణ భక్తి వాడికి భక్తి ఉంటుంది, వాడికి ఈశ్వరుడి మీద ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. వాడు అలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు ఈశ్వరుడి మీద. వాడిని ప్రత్యేకం ఎందుకు మనకి ఈశ్వరుడి మీద ఉంటే భక్తి ఉంటే వాడి కారణం కనపడదు, అదే అకారణ భక్తి. ఆ అకారణ భక్తి వల్ల అన్నీ వస్తాయి, అన్నీ మనకి ఏం అవసరము, అసలు మనకి ఏదో అవసరం, మనకంటే ఎక్కువ భగవంతుడికి ఎక్కువ తెలుసు. మనకి ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలో అన్ని భగవంతుడికి తెలుసు. మనం తొందరపడతాం ఈ పని, ఇంకా భగవంతుడిని మనం నెరవేర్చలేదంటే అది నెరవేరుస్తే కాదు మనం పాడైపోతామని ఉద్దేశం అలా పెట్టి పెళ్లిలో పెట్టి కూర్చుంటాడు. ఇంకొక విషయం మీకు అర్థమైతే ఈశ్వరుడి మీద పరిపూర్ణమైన ప్రేమ మనకి ఎప్పుడు వస్తుందంటే ఈశ్వరు మీద, మనకి ఈశ్వరుడి కంటే మనల్ని ప్రేమించేవాడు ఎవడో లేరు. పరమేశ్వరుడి కంటే మనం ఎక్కువ ప్రేమించేవాళ్ళు లేడు అసలు అనుకుంటాం. వాళ్ళు ప్రేమిస్తున్నారు, వీళ్ళు ప్రేమిస్తున్నారు, అహంకారంతో ప్రేమించి ప్రేమలు అసలు నిజం కాదు. అని బిజినెస్లోకి వస్తాయి ప్రేమ అనేది, ప్రేమను చోట అక్కడ డిజైర్ ఉండే ఉండదు అసలు. అక్కడ అహంకారం ఏం ప్రేమిస్తుందండి, మనసు ఏం ప్రేమిస్తుంది? ఆ ప్రేమ అనేది లోపల నుంచి ఊరేదో పైనుంచి పోసేది కాదు. మన మహాత్మా గాంధీ గారు అంటూ ఉండేవారు, అంటే గాడ్ ఈజ్ లవ్ అని చెప్పడం కంటే లవ్ ఈజ్ గాడ్ అని చెప్పడం మంచిది అని ఆయన అంటూ ఉండేవారు. అంచేసి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఈ ఈశ్వరుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం కనుక మనం ఉంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చాలా చిన్న విషయం అది. పరమేశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే మన అహంభావం నుంచి విడుదల పొందుతాం. తర్వాత ఎవరైనా మన స్తోత్రం చేస్తూ ఉంటారు లోకం కాబట్టి, మంచి పని చేస్తే అందరూ మనల్ని మెచ్చుకుంటారని అలా అనుకోకూడదు. అనుకుంటే మళ్ళీ అహంభావం పెరుగుతూ ఉంటుంది, మనం ఏదైనా గుర్తింపు పేరున అహంభావం పెరుగుతూ ఉంటుంది. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, సాధన రహస్యం అయితే ఈ ఈగో సెన్స్కి ఫుడ్ సప్లై కట్ చేయన్నారు. నీకు ఈ జన్మలోనే నీ జీవనముక్తులు అవుతుందా, జీవనముక్తులు జీవనముక్తులు రామకృష్ణుడు ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే ఈ దేహంలో ఉండగానే ఈ లోకంలో ఉండగానే నువ్వు ఫుడ్ ఈ ఈగో సెన్స్కి వెళ్ళే ఫుడ్ సప్లై కట్ చేయి. ఎప్పుడైతే ఈగో తన మూలంలో వేరుతో సహా నశించిందో లోపలటువంటి నిజం నీకు వ్యక్తం అవుతుంది. దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఉండటం. ఎందుకు అది చెప్పింది ఏంటంటే, నీ ఇష్టం వచ్చింది, ఏ సాంప్రదాయంలో ఉన్నా ఏ ట్రెడిషన్లో ఉన్నా నీ ద్వైతమో అద్వైతం అనేది కాదు. ఏదో పొందవలసింది పొందండి, పొందిన తర్వాత తెలుస్తుంది ద్వైతం అద్వైతం. ద్వైతం గురించి అద్వైతం గురించి పెద్ద పెద్ద సిద్ధాంతాలు పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తారు, దాని మీద పిలిచుకుని పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఓ ప్రొఫెసర్ గారు అడిగారు, భగవాన్ అడిగారు, ఎవరు ఒకటారు ఉండాలి ద్వైతమో అద్వైతం అడగకుండా తెలివితేటలు ఏమన్నాయంటే ఒకటారు ఉండా అన్నారు. భగవాన్ వెంటనే ఏమన్నారంటే ఎప్పుడు అన్నారు. ఆ ప్రొఫెసర్ గారు ఇప్పుడే అన్నారు, ఆ రెండే అన్నారు. నువ్వు ఎవడో నీకు తెలిస్తే ఒకటి, తెలియకపోతే రెండు. అది అజ్ఞానం లేదు, నువ్వు ఎవడో నీకు తెలియకపోతే అజ్ఞానం, అంతకంటే అజ్ఞానం అంటే ఏం లేదు. అంటే నువ్వు ఏది చేసినా ఈ అజ్ఞానం, ఏ మార్గంలో ప్రయాణం చేసినా భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఈ నిజానంలోంచి, దేహాభిమానంలోంచి నువ్వు విడుదల పొందాలి. ఉదాహరణ చూడండి, మనం ఎవరైనా పొగిడారనుకోండి మనకు సంతోషం వస్తుంది, అంటే ఈగో సెన్స్కి పుడి చెప్పలు అవుతాడు. ఎవరైనా పొగిడారనుకోండి జనరల్గా, మన మనస్సు పొగడక ముందు మన మనస్సు ఎలా ఉందో పొగిడిన తర్వాత అలా ఉండదు. ఎంతో కొంత మైండ్లో ఏదో వికారం వస్తుంది, దుఃఖం ఒక వికారం, సంతోషం ఒక వికారం, అప్స్ అండ్ డౌన్స్ అన్ని వికారాలు. అలాగే రాగద్వేషాలు లైక్స్ డివైడ్స్ ఆఫ్ ద ఫారెస్ట్. అది మనకి జ్ఞానం ఎందుకు రావటం లేదంటే ధర్మానుగుణంగా మనం పని చేయటం లేదు, ధర్మబద్ధులమై పని చేయటం లేదు, ధర్మాన్ని ధర్మాన్ని పోషించడానికి ధర్మాన్ని కాపాడటానికి పని చేయటం లేదు. నేను చెప్పాను మీరు వినొద్దు, మీరు ఇంటికి వెళ్ళి పరిశీలించుకోండి, పని చేస్తే ఇష్టమే చేస్తాం లేదా ఇష్టమే చేస్తాం, ఇది ధర్మం, ఇది భగవంతుడు చెప్పాడు. మా అమ్మ మంచిగా మంచిది కదా నాకు అనవసరం, తల్లిని చూడమని భగవంతుడు చెప్పాడు. అలా చూసేవాళ్ళు మన తల్లిని చూసేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? మన తల్లి నిజంగా మంచిది కదా అనుకోండి, మంచిది కాకపోతే మనకెందుకు? భగవంతుడు మన తల్లిని చూడమన్నాడు, అందుకు చూడాలి. అదే ధర్మాన్ని ఇష్టాన అయిష్టాన పక్కన పెట్టి ధర్మాన్ని కనుక ఆచరిస్తంటే ఈ నిజాన్ని అనంతరంగా రాలిపోతున్న మనం పోగొట్టుకోవడం కాదు, బలవంతంగా మనం పోగొట్టుకుంటే అది పోద్ది, అనంతరంగా రాలిపోవాలి, కురిపి తెచ్చి రాలిపోయినట్టు. మనకి ఇష్టం ఉన్న చోట రాగం వస్తుంది, రాగం ఉన్న చోట ఇష్టం వస్తుంది, ద్వేషం అన్న చోట ఇష్టం వస్తుంది. ఇదో ఫారెస్ట్. ఇందులో నుంచి బయటకు రాలేమనుకోండి చిత్తశుద్ధి కలగదు, చిత్తశుద్ధి లేని వాడికి చిత్తశాంతి లేదు, శాంతి లేని వాడికి సుఖం లేదు. ఓ రామ త్యాగరాజు గారు అంటే రామ, ఓ శ్రీరామ శాంతి లేని వాడికి సుఖం ఎక్కడుందన్నాడు. వందలాది కోట్లు వేలాది కోట్లు ఉన్న ఫ్యామిలీస్ నాకు తెలుసు, ఎంతో దుఃఖం, నిరంతరం దుఃఖం. డబ్బునంత మాత్రం చేత, అధికారం అంత మాత్రం చేత, కీర్తన ఇంత మాత్రం చేత వాళ్ళందరూ శాంతిగా ఉన్నారని సుఖంగా అనుకోకండి. మీరు అలా అనుకుంటే అది భ్రాంతి, అది నిజానికి అది వికన్ ఇమాజినేషన్. చిత్తశుద్ధి లేకుండా ఎవరికి చిత్తశాంతి కలగదు, శాంతి లేదు మనకి సుఖం లేదు. మానవుడికి కావాల్సిన దేవుడు కదా యదార్థం చెప్పాలండి, సుఖం కావాలి శాంతి కావాలి. ఆ సుఖమైన శాంతి దేవుడు తెలుసుకుంటే అవి వస్తాయని అనుకోవటం వల్ల మనం దేవుడు దేవుడు అంటున్నాం, కానీ దేవుడు కాదు. మానవుడికి శాంతిగా ఉంటే నూటికి నూరుపాళ్ళు మీరు శాంతిగా ఉంటే, నూటికి నూరుపాళ్ళు మీరు సుఖంగా ఉంటే, నూటికి నూరుపాళ్ళు అండైజీటెడ్గా 70% మీరు శాంతిగా ఆనందంగా ఉంటే మీరు దేవుడు గుర్తే రాడు. అసలు రామకృష్ణ గారు ఇందులో కూడా చెప్పారు, రిమెంబరెన్స్ అని. మన దేహం ఎక్కడున్నా ఆ మానసిక అనుబంధం, ఆ మెంటల్ కాంటాక్ట్, ఈశ్వరుతో మనకు మానసికమైన అనుబంధం ఉండాలి. ఈశ్వరు పట్ల మనకు మానసికమైన అనుబంధం అంటే రైలు ఇంటికి లేవల్లోకి పెట్టిన తీసిపోతుందో, ఆ పరమేశ్వరు పట్ల మెంటల్ కాంటాక్ట్ ఉండటం వల్ల మనలోనికి అది ఫార్మ్ మ్యాటర్ పోతుంది. గ్రేట్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ వస్తాయి, అంటే జ్ఞాన సముపార్జనకి సపోర్ట్ చేసే క్వాలిటీస్ అన్ని వస్తాయి. ఇది కేవలం ఈశ్వర స్మరణ వల్ల అన్నీ వస్తాయి, శాంతి కూడా కలుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే నేను అంటున్నాను అది నిజమైతే అనుభవించి విడిగా పొందక్కర్లేదు. ఆ నేను ఒక తలంపు, అదొక వికారం. మనకు అనేక తలంపులు ఉన్నాయి. భర్త ఒక తలంపు, దత్త ఒక తలంపు, దుఃఖం ఒక తలంపు, పొందు ఒక తలంపు, సంతోషం ఒక తలంపు, సక్సెస్ అయ్యాననుకోవడం ఒక తలంపు, చేయాలనుకోవడం తలంపు, అన్ని తలంపులే. అన్ని తలంపులే, అలాగే అన్ని జీవితంలో అన్ని తలంపులే. తలంపులు ఏది? నీ ఊహలతోటి, సంకల్పాలకు అతీతంగా, తలంపులకు అతీతంగా, ఊహలకు అతీతంగా ఒక శబ్దం వస్తుంది ఇవ్వటంలో. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఇది క్రియేటెడ్ బై ది మైండ్. కొన్ని సబ్జెక్ట్ ఆ డెప్త్కి వెళ్ళి ఆలోచించగల శంకరాచార్య వారిని రమణ మహర్షిని మాయావాదులు అంటారు. అంటే డెప్త్కి వెళ్ళి ఆలోచించుకో, వాళ్ళకి భక్తి లేక కాదు. అంటే మనం నిజం దగ్గరికి తీసుకెళ్ళడం కోసం మనకి నిజం అర్థమైంది అలాగే చెబుతాం. ఏనాటికైనా మనం నిజం దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మనకి ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ ఫ్రమ్ డిమాన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద అన్నోన్. అక్కడికి వెళ్ళాలంటే ఆ నిజం దగ్గరికి వెళ్తేనే, కానీ మనకి ఫ్రీడమ్ లేదు. లైఫ్ భర్త నుంచి విడుదల, ఆ నిజం దగ్గరికి నేను వెళ్ళామనుకోండి, రిపీటెడ్గా ప్రకృతిలోకి వచ్చేస్తాం. అంటే మన నిజం దగ్గర తీసుకెళ్ళడం కోసం ఆచార్యులు వారు, శంకరాచార్యులు వారైనా రమణ మహర్షి అయినా ట్రై చేశారు, కానీ మన ఏదో బాధ పెట్టడానికి కాదు. లేకపోతే మనకి అక్కడికి వెళ్తే కానీ ఫ్రీడమ్ రాదు. ఈ నష్టం లేదు, ట్రూత్ అండ్ ట్రూత్ షుడ్ మేక్ యూ ఫ్రీ. అక్కడ వచ్చి అక్కడికి వెళ్ళే వరకు ఫ్రీడమ్ రాదు. అంటే మీకు విచారణ చెయ్యి ఈ జీవితం, ఈ విద్యార్థి నుంచి దేహాన్ని మనం నేను అంటున్నాం, అది నిజం కాదు. అది నిజమైతే అందులోంచి విడుదల ఉంటుందిందుకు, అది నిజమే. అది మోక్షం అంటే విడుదల, ఇందులోంచి విడుదల, దేహంలోంచి విడుదల కాదు. దేహంతో తాదాత్మ్యం ఉంటే నేను దేహాభిమానంలోంచి విడుదల, దేహము నేను అనే తలంపులోంచి విడుదల. అది ఎవరైనా మనం పొగుడతారనుకోండి మనకు సంతోషం వస్తుంది, ఎవరైనా విమర్శిస్తే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. అప్పుడు రమణ మహర్షి గారు చిట్కా చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక బొమ్మలైనని చెప్పి బయటకు రాకపోయినా తాత్కాలికంగా కొంచెం మెయింటెనెన్స్ డేస్లోనే ఉంటాయి. రోగాలు కొన్ని పూర్తిగా తగ్గవు, కానీ ఏదో వాడండి బాడీ మెయింటైన్ అవుతూ ఉంటారు. కొన్ని రోగాలు పూర్తిగా తగ్గవు. చనిపోయేవాళ్ళకి శ్మశానాలు శరీరం కాలినప్పుడు అవి కూడా కాలిపోతాయి రోగం కూడా. మెయింటెనెన్స్ డోస్ అంటారు డాక్టర్లు దాన్ని. ఏదో కాలక్షేపం అవుతుంది వాడుకోండి అని చెప్తూ ఉంటారు ఈ మందు, కానీ పూర్తిగా తగ్గుతుంది లేదు. రమణ మహర్షి గారు కూడా మెయింటెనెన్స్ డోస్ అని కొన్ని చెప్పేవారు. ఆ నిజానంలోంచి నువ్వు పూర్తిగా విడుదల పొందకపోయినా, ఎవడైనా నీకు ఏదైనా ఒక ఎవరైనా నీకు అపకారం చేసినా, అపకారం చేసి ఇది గాడ్స్ మీనింగ్ అనుకో. అక్కడ కూడా డాక్టర్ ఉన్నాడు కదా, ఇది గాడ్స్ మీనింగ్. ఎవరైనా నీ స్తోత్రం చేసి ఇది గాడ్స్ మీనింగ్. ఎవరైనా నేను క్రిష్ చేసి ఇది గాడ్స్ మీనింగ్. ఎలాగనుకో, నీ మనసు చల్లబడుతుంది, ఎమోషన్ గురి కాదు. అంటే ఈశ్వర సంకల్పమే, అంటే ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. ఇది తెలుసుకుంటే మీకు ఈ క్షణాలు మీకు దుఃఖం అణిగిపోతుంది. అయితే మనం సాధన విధానం ఎలా ఉండాలంటే, మన మనస్సు అణగాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మనస్సు అణగాలి. ఎక్కడైతే మనస్సు అణిగిందో, ఎక్కడైతే మాట అణిగిందో, అక్కడ నీకు జ్ఞానోదయం అవచ్చు. ఇది మనస్సు అణగాలి, మాట అణగాలి, అక్కడ నీకు జ్ఞానోదయం అవచ్చు. మనస్సు అణిగిన చోట నుంచే ఇందాక చూపు చూపు అని రామకృష్ణ గారు అన్నారు చూడండి. ఎక్కడైతే మనస్సు అణిగిందో, ఎక్కడైతే మాట అణిగిందో, అక్కడి నుంచి మౌనం, అదే నిజమైన మౌనం, అక్కడి నుంచి సైలెన్స్ ప్రారంభం. ఆ సైలెన్స్ నుంచి వచ్చిన చూపు మన పవిత్రం చేస్తుంది. వన్ లుక్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. సద్గురు మాట్లాడుతుంటే, సత్పురుషుడు మాట్లాడుతుంటే, వివేకవంతుడు మాట్లాడుతుంటే, అది మాట కాదు, గ్రేసే, అది అనుగ్రహమే, అది దయే అని గుర్తించిన వాళ్ళు ధన్యులు. మనం రోజు చదువుతున్నాం, మంచి మాటలే చదువుతున్నాం, కృష్ణుడు చెప్పనివ్వండి, రమణుడు చెప్పని, అది మన అనుభవంలోకి తెచ్చుకోవటానికి సాధన చేయాలి. రామాయణంలో వాల్మీకి కొంచెం వాల్మీకి చెప్తే ఎర్రి హ్యూమన్ అని, హ్యూమన్ నేచర్ ఏ తప్పులు చేస్తూ ఉంటుంది. ఎప్పుడు హ్యూమన్ నేచర్ డివైన్ నేచర్కి మారే వరకు, ఆ హ్యూమన్ నేచర్ని డివైన్ నేచర్కి మార్చుకోవడానికి మన సాధన. సాధన సాధన ఎందుకంటే మనలో డిగ్రిటీ ఉంది, ఆ డివైన్ నేచర్కి డిగ్రిటీ అందుతుంది. మనందరం సాధన చేసే ప్రయత్నం ఏంటంటే ఆ హ్యూమన్ నేచర్ని డివైన్ నేచర్గా మార్చుకోవాలి. మనం ఎవరికైతే డివైన్ నేచర్ వచ్చిందో వారికి లోపల డిగ్నిటీ వారి చేతికి అందుతుంది. ఆ సత్యానుభవం కలుగుతుంది, ఆనందానుభవం కలుగుతుంది, పరమాత్మానుభవం కలుగుతుంది. ఆ చావు లేని స్వద్వస్తువు వాడికి స్వరూపంగా వ్యక్తం అవుతుంది. రమణ మహర్షి గారు పెద్ద పెద్ద ఎక్కువ సాధనలు చెప్పలేదు ఆయన, ఆయన ఎక్కువ ఆహార విషయం చెప్పారు. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అసలు దారిలో మానేయటం తేలికే, కానీ ఒక దారి తిని రెండో దారి మానేయటం కష్టం. మొత్తానికి దారిలు మానేస్తే తేలికే, కానీ ఒక దారి తిని రెండో దారి మానేస్తే కష్టం. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే మనం హాస్పిటల్స్కి ఎక్కువ తిరగక్కర్లేదు. మనం తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. రమణ మహర్షి గారు మితాహారం అన్నారు, కృష్ణుడు ముక్తాహారం ఉన్నాడు. అంటే మీ బాడీకి ఎంత అవసరమో అంతవరకు తీసుకో ఫుడ్, అంటే బాడీ మెయింటైన్ అవడానికే సరిపడి తీసుకో. అలా తీసుకుంటే మీ బాడీ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే మనకు ప్రాణశక్తి స్వాధీనంలోకి వస్తుంది. మీ గాలి శ్వాస, ఈ శ్వాస అంటే ఏంటో సామాన్యం అనుకోక, ఈశ్వర స్వరూపం అది. ఈ గాలి మనకి ఈశ్వరుడే పోషాడు. జైల్లో పెట్టిన వాడే జైల్లో నుంచి బయటికి విడుదల చేయాలి. ఈ గాలి మనకు పోసిన వాడు ఈశ్వరుడు, ఈ గాలిని మళ్ళీ తీసేసేవాడు ఈశ్వరుడు. గాలి అనేది ఈశ్వర స్వరూపం. ఆ గాలి ఎవరైతే మన శరీరంలో పోసాడో వాడే తీసేస్తాడు మళ్ళీ. అప్పటివరకు ఈ శవం ఇక్కడ భూమిలో తిరుగుతూ ఉంటుంది. అది అంటే మీరే అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు శ్వాస చూసుకున్నప్పటికీ మైండ్ కొంత కంట్రోల్లోకి వస్తున్నాడు. మనసు పూర్తిగా నాశనం కాకపోవచ్చు. మనం మనకు తెలుసున్నా మనకు తెలియకపోయినా శ్వాసను మనం పరిశీలించినా పరిశీలించకపోయినా మనం మన తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన వరకు శ్మశానానికి వెళ్ళే వరకు గాలి పీల్చుకుంటాం, విడుదల చేస్తూ ఉంటాం. గాలి పీల్చుకుంటాం, గాలి విడిచిపెడతా ఉంటాం, విశ్వాస విశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి. అవి గమనించే గమనించకపోయి అవి గమనించవు, అవి ఈశ్వర స్వరూపమే. అవి గమనించడం వల్ల కూడా మీ మనస్సు అనగటం ప్రారంభమవుతుంది. ప్రాణం కనుక కుదిరిగా ఉంటే, ప్రాణం కనుక నియమంగా ఉంటే మనస్సు కూడా కంట్రోల్లోకి వస్తుంది. అందుకే ప్రాణాయామం. మనస్సు స్టడీగా ఉంటే, మనస్సు నిర్మలంగా ఉంటే, మనస్సు నిశ్చలంగా ఉంటే, మనస్సు కూలుగా ఉంటే, అప్పుడు కూడా ఈ ప్రాణం మీకు తెలియకుండా కుంభకం వచ్చేస్తుంది. ఎప్పుడైనా మీరు మనస్సు కుదిరిగా ఉందనుకోండి, శాంతిగా ఉందనుకోండి, మీరు ఆనందంగా ఉన్నారనుకోండి, మైండ్లో మీకు యాజిటేషన్ లేదనుకోండి, ఈ లుక్ దగ్గర మీరు వేలు పెట్టి చూసుకోండి, గాలి మీకు కనపడదు. తల వేంపు వాసన తిడతానికి లోపల గాలి బయటికి అంత తక్కువ వస్తూ ఉంటుంది. అంటే కుంభక స్థితి వచ్చేస్తుంది మీకు తెలియకుండా, మైండ్ కంట్రోల్ వాళ్ళకూడదు. అంటే మనం బాడీకి కంఫర్ట్ కోరుకుంటాం, కానీ మైండ్ కంట్రోల్ అంశం మనకు తెలియటం లేదు. మైండ్కి కంట్రోల్ వల్ల మనకు కూడా ఎంతో పీస్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. సరే జీవితంలో మైండ్ కంట్రోల్లో ఇంట్లో జగడాలు తగ్గిపోతాయి. ఈ సమాజంలో వచ్చే పేచీడికి, ఇంట్లో వచ్చే పేచీడికి, ఈ పార్టీలో వచ్చే పేచీడికి 199 వంతులు కారణం అహంకారం కారణం. మన ఇంట్లో పేచీలకు కూడా కొన్ని పేచీలకు అనాలిసిస్ చేస్తే, ఈ పేచీ ఎందుకు వచ్చిందంటే మనం అనాలిసిస్ చేస్తే చివరికి అహంకారం తేలుతున్న పేచీకి కారణం. అంటే రమణ మహర్షి గారు అంటే అహంకారం అంటే అంతా ఉండేయ్యా, నువ్వున్నావు, లోకం ఉంది, దేవుడు ఉన్నాడు, మరి అన్నీ ఉన్నాయి, పుణ్యం ఉంది, పాపం ఉంది, జన్మలు ఉన్నాయి, ఆ లోకాలు ఇతర లోకాలు కూడా ఉన్నాయి, మంచి లోకాలు ఉన్నాయి, చెడు లోకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అయ్యా, అది లేకపోతే ఏదీ లేదు, దాన్ని విత్డ్రా చేయి. అయితే వరల్డ్లోంచి నేను విత్డ్రా అవటం ఎంత తేలికో, ఈగో సెన్స్ లోంచి మైండ్ లోంచి విత్డ్రా అవటం తేలిక కాదు. అదే రామకృష్ణ గారు చెప్పిన విషయం. మీరు ఇక్కడి నుంచి విత్డ్ డ్రా అవ్వచ్చు, ఏది పాతాళ మెడకల నుంచి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. నేను పాతాళ మెడకల నుంచి ఎక్కడ విత్డ్రా నుంచి తేలిగ్గా నా మనసులో నుంచి నా అహంభావంలో నుంచి నేను విడుదల అంత తొందరగా విత్డ్రా కాలేను. ఆ విత్డ్రా అవటానికి సాధన నా బాడీలోంచి విడుదల పొందాలంటే తేలిగ్గా, దేహంతో విడుదల పొందాలని తేలిగ్గా, దేహాభిమానంలోంచి విడుదల పొందడం చాలా కష్టం. ఆ దేహాభిమానాన్ని మాక్సిమం రెడ్యూస్ చేసుకో, అదే నీ సాధన యొక్క గమ్యం. చంద్ర మహర్షి గారు చెప్పిన చెట్టుగా చెప్పాను కదా, ఒక వివే సెన్స్ లోంచి మీరు పూర్తిగా బయటకు రాకపోయినా ఏదైనా అప్సోడ్ డౌన్ స్కీట్ ఇది దాష్ నింది అనుకోండి, అది మీరు కర్తని పోవడం మీకు దుఃఖం వస్తుంది. ఇదంతా ఈశ్వర సంకల్పమే. ఈ కర్త కర్త ఎవడంటే పరమేశ్వరుడే, గ్రేట్ డోయర్, ఆయన గ్రేట్ డోయర్ పరమేశ్వరుడే. అదే మీకు అర్థమైతే ఇప్పుడే మీకు దుఃఖం అడిగిపోతుంది. గురువు చేసే పని, ఇంత గురువు గురించి రామకృష్ణ గారు మాట్లాడారు. గురువు చేసే పని భగవాన్ అక్షరమణ మనలో చెప్పారు, కుట్ర అంతయు కోసి, కుట్ర అంతయు కోసి గొలిమీద పాలించు, గురు రూపమై వెలుగు అరుణాచలం. నాలో పాల్గొనేట ఉంటే తీసే సద్గుణాలతో సౌహృదయంతో నేను అలంకరించు, అదే గురువు చేసే పని. ఎప్పుడైతే సౌహృదయంతో సౌహృదయం ఎప్పుడైతే వచ్చిందో, సద్బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో, అదే వాడికి ఈశ్వర లోపల ఉన్నటువంటి ఆ హృదయ గుహలోకి, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే పరమాత్మ ఏ గుహలో ఉన్నాడో, ఆ గుహలోకి మన సౌహృదయం, మన సద్బుద్ధి, మన సాత్విక బుద్ధి అక్కడ తీసుకుని ప్రవేశపెడతాం. జ్ఞాపకం ఆ రిమెంబరెన్స్ వల్ల భక్తి, ఆ భక్తి ఉండటం వల్ల ఈశ్వర పాదాలు నిరంతరం ధ్యానం చేయటం వల్ల, జపించటం వల్ల, నిరంతరం స్మరించడం వల్ల మనం పవిత్రం అవుతాం. పరమ పవిత్రుడికి అంటే పెద్దలు చెప్తూ ఉంటారు, ఒక పక్షి పైకి ఎగరటానికి రెండు రెక్కలు ఏడుంది అయితే అవసరము, ఒక మనిషికి ట్రూత్ నేరేజ్ చేయడానికి రెండు అవసరం, ఒకటి ఏకాగ్రత, రెండు పవిత్రత. ఒకటి ఏకాగ్రత, రెండు పవిత్రత. ఈ రెండు ఉన్నవాడు దేహాభిమానుల నుంచి విడుదల పొందుతాడు, అజ్ఞానుల నుంచి విడుదల పొందుతాడు, అహం వృత్తుల నుంచి విడుదల పొందుతాడు, అహం భావంలోంచి విడుదల పొందుతాడు. వారు విమర్శించారు, వారు అలా అన్నారు, మీరు ఇలా అన్నారు, ఇటువంటి మాట మేకండి. ఎవరికి ఎందడికి ఫరగట్టు, మీకు అనేక తరంపులు రావచ్చు, ఇంటికెళ్ళి విచారణ చేసుకుని ఈ తరంపు నాకు ఎందుకు వచ్చింది, అది ఎందుకు రావాలి ఈ తరంపు అని మీరు విచారణ చేసుకుంటే చెడవచ్చాడు. మీ దేహం కేంద్రం అవుతుంది, అంటే దేహం మేలిన తరంపు దానికి కేంద్రం అవుతుంది. ఆ దేహం లేని తరంపులోంచి ఏ జరిగిందో అందులోంచి మీరు విడుదల పొందాలి. అందులో విడుదల పొందకపోతే శాలివేషన్ లేదు, లిబరేషన్ లేదు, ఫ్రీడమ్ లేదు అసలు. అయితే ఆ దేహం లేని తరంపును చూశారు, అది 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 పెరిగే వాతావరణం మీరు కల్పించకూడదు. అంటే వేషధారణ సింపుల్గా ఉండాలి, మాట సింపుల్గా ఉండాలి, లోపల సద్వస్తువుతుంది, కాంప్లికేటెడ్గా లేదటండి. మన మనసు కాంప్లికేటెడ్గా ఉంది, లోపల సద్వస్తువు చాలా సింపుల్గా ఉండట్లేదు, కాంప్లికేటెడ్గా లేదు. ఆ లోపల సద్వస్తువు ఎంత న్యాచురల్గా, ఎంత నార్మల్గా, ఎలాగైతే ఎలా సింపుల్గా ఉందో, నీ వేషధారణ, నీ మాట, నీ డే టు డే బిహేవియర్ అంత నార్మల్గా ఉంటే, అంత న్యాచురల్గా ఉంటే, నగరం ఏ విధంగా అయితే సముద్రంలో ఐక్యం అవుతుందో, అలా విధంగా నీకు కూడా అందులో ఐక్యం, లోపల ఆ పరమేశ్వరంలో నీకు కూడా ఐక్యం అవుతావు. అంటే భగవంతుని మనం మోసం చేయలేము. మనకున్న అరగత ఏంటి, మనకున్న యోగ్యత ఏంటి, భగవంతుడు చూస్తూ ఉంటాడు. మన ప్రపంచాన్ని మోసం చేసినట్టు భగవంతుని మోసం చేయలేం. నిజం లోపల అంతర్యాముగా ఏదైనా ఒక వాసన ఉన్నప్పుడు మనకు తెలియదు, ఆ వాసన తలంపు కింద మారి వచ్చినప్పుడు ఈ వాసన మాకు ఉందామని అనుకుంటాం. అసలు ఆ వాసన తలంపు కింద మారకుండా మనలో ఏ వాసన ఉందో భగవంతుడికి తెలుస్తాం. మనలో ఉన్న వాసన కూడా మనకు తెలియదు, అది తలంపు కింద మారితేనే మనకు తెలుస్తుంది. ఆ తలంపు కింద రాకముందు కూడా వాసన రూపంలో ఉన్నప్పుడు కూడా మన బలహీనత ఈశ్వరుడికి తెలుస్తూ ఉంటాం. ఆ బలహీనతను పోగొట్టడానికి కూడా గురువు ఏం చేస్తాయంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ అలా క్రియేట్ చేసి అక్కడ బంధిస్తూ ఉంటాడు మనం. అంటే కొన్ని వాసన గురువు ఏం చేస్తాడు, వెంటాడుతూ ఉంటాడు, ఏ జన్మ కాదని వెంటాడుతూ ఉంటాడు. గురువు అంటే కేవలం ఆ శరీరం కాదు, అంటే గురువు అంటే కేవలం ఆ శరీరం అయితే ఆ శరీరం పోయినప్పుడు గురువుతో అనుబంధం కూడా పోతుంది. గురువు అంటే శరీరం మాత్రుడు కాదు. అదే రమణస్వామి ఆ శరీరం విడిచిపెట్టే ముందు అడిగారు, నువ్వు వెళ్ళిపోతున్నారు, నువ్వు వెళ్ళిపోతున్నావు, మిమ్మల్ని ఎవరు అనుగ్రహిస్తారని. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావలేదు, ఈ చనిపోయేది ఇప్పుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించడం లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి, ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావలేదు, దానికి చావలేదు. ఏదైతే ఇప్పుడు చనిపోతుందో అప్పుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించడం లేదు, మిమ్మల్ని అనుగ్రహించి దానికి చావలేదు. దేహం ఏం అనుగ్రహించేది, అది ఇంద్రియ ఎలా అనుగ్రహించేది, మనలో ఎవరికి బాగా అర్థం చేసుకుంటే మనకు బాగా తెలుస్తుంది. కన్నర పడద్దు అన్నిటికంటే, ఒకసారి నాకు అనిపిస్తుంది అనుభవం కంటే కూడా గొప్ప అవగాహన. నాకు పేచీలు కూడా అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల పేచీలు వస్తాయి. కృష్ణుడు చెప్పిన మాటలు మనకు అర్థం అవటానికి కారణం ఏంటి, ఆయన చైతన్యస్థాయి వేరు, మన చైతన్యస్థాయి వేరు. అయితే ఆయన చెప్పింది మనకు అవదు, అది ఎంత ట్రూత్, మేకెడ్ ట్రూత్, అది 70% ట్రూత్. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ప్రతి మాట కూడా నిజం, 99% కాదు 70%. కానీ మనకు అవగాహన కావటం లేదు. చదువుతున్నాం, చదువుతున్నాం, పారాయణం చేస్తున్నాం, మనకు అవగాహన కావటం లేదు. ఇంకా ఏ చైతన్య స్థాయిలో నా మాట చెప్పే ఆ చైతన్య స్థాయి మనకు లేదు కాబట్టి మనకు వింటున్నాం చదువుతున్నాం కానీ మనకి డైజెస్ట్ అవ్వటం లేదు. ఆ వాక్యాన్ని మనం జీర్ణం చేసుకోలేకపోతున్నాం. ఇంకా ఆ వ్యక్తికి మనకి ఎదగలేదు. ఆ వ్యక్తికి ఎదగటానికి గురువు అనుగ్రహం కావాలని అదే రామకృష్ణ గారు చెప్పారు. అహంకారం లేరు, గర్వం లేరు, రెండు సమానం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే అహంకారం గర్వం ఒకటి అనుకుంటారు, రెండు వేరు. అహంకారం లేదు, గర్వం లేరు. అహంకారికి గర్వం వస్తుంది. గర్వం ఒక తలంపు, అహంకారం ఒక తలంపు, కానీ అహంకారం మొదటి తలంపు. ఆ గర్వం అనే తలంపు ఎవరికి వస్తుందంటే అహంకారికి వస్తుంది. అది నువ్వెంట ఎవరికి వస్తుంది, ఇష్టం ఎవరికి వస్తుంది, అయిష్టం ఎవరికి వస్తుంది, దేవుడు చనిపోయినప్పుడు భయమేస్తుంది నాకు, ఎవరికి భయమేస్తుంది, ఎంతకు భయమేస్తుంది అని ఈ దేహము నేనుడు ఒక తలంపు, ఈ తలంపుకి ఇతర తలంపులు వస్తూ ఉంటాయి. ఈ దేహము నేనుడి తలంపుని వేయించాలంటే అది చెప్పే రామకృష్ణలాగా జపించడం కాదు అయ్యా, దాన్ని ప్రశ్నించవయ్యా. దాన్ని ప్రశ్నించిన ఎవరు? హుయ్ విశ్వ హుయ్ అన్నా హుయ్ విశ్వ నేను నేను నాలో అవపడి నేనుగా వ్యక్తమయ్యే ఈ నేను ఎవరు? దాన్ని గుర్తించడం కాదు, దాన్ని విచారణ చేస్తూ, దాన్ని అనాలిసిస్ చేస్తూ దానికొచ్చే తలంపులు చాలా ఉన్నాయి. ఆ మొదటి తలంపుకి వచ్చి ఇతర తలంపులు చాలా ఉన్నాయి. కానీ ఆ మొదటి తలంపు నువ్వు ప్రశ్నిస్తంటే సరిగ్గా పుట్ట మీద మొత్తం పుట్ట మీద కొట్టకుండా పాము ఎత్తి మీద కొడుతున్నా పాము చచ్చిపోతుంది, పుట్ట మీద కొడితే పాము చావదు. ఈ మొదటి తలంపు సర్పెంట్, అదే అదే ద్వేషి. నీ దేహంతో తాదాక్యం పొందిది అదే. కలహాలకు కూడా కారణం అదే, సైతాన్ అంటే అదే. ఆ ద్వేషం మీద నువ్వు ఆ ద్వేషం ఎత్తి మీద దెబ్బలు పడినప్పుడు అది విచిత్ర అవుతూ ఉంటుంది. ఇది అది నువ్వు దాన్ని ప్రశ్నిస్తుంది, జపించడం కాదు. అక్కడ దాన్ని ప్రశ్నిస్తుంది అది లోపలికి వెళ్ళి ఎక్కడైతే మూల తలంపు మూలాన్ని చూసినప్పుడు అణుగుతుంది. మూల తలంపు నీ లోపల దేహంతో ప్రాక్యం పొందే తలంపు మూల తలంపు. ఆ మూల తలంపు ఎప్పుడు అణుగుతుందంటే ఈ మూల తలంపు తన మూలాన్ని చూస్తూనే అణగదు. దేవుడు ఎక్కడున్నాడు, పరమేశ్వరుడు ఎక్కడున్నాడు, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, నారాయణుడు ఎక్కడున్నాడు, వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటున్నావు, కైలాసంలో ఉన్నాడు అనుకుంటున్నావు. నారాయణుడు నీ కంట్రోలర్ వైకుంఠంలో లేడు, కైలాసంలో లేడు, నీ కంట్రోలర్ ఈ మూల తలంపు మూలంలో ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న వేశారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని రమణ మహర్షి గారిని అడిగితే నువ్వు నేను 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 అని అంటున్నావు కదా, ఆ తలంపు ఎక్కడైతే ఉదయిస్తాడో అక్కడ ఈ పరమేశ్వరుడు ఉన్నాడు. మరి వైకుంఠం ఈ కైలాసం ఈ లోకాలన్నీ అసత్యాలు కాదు అని సత్యమని చెప్పలేదు, అసత్యమని చెప్పలేదు. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. సరే ఈ లోకాలు లేవా? స్వర్గలోకం నరకలోకం మన పురాణాల్లో వర్ణించారు కదా. మరి ఈ లోకాలన్నీ లేవంటే ఎంత అద్భుతంగా ఆయన నిర్వచనం చెప్పారంటే, శరీరం మరణించిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడెంత నిజమో ఆ లోకాలు కూడా అంతేలేదు. దేహం మరణించిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడెంత నిజమో ఈ లోకాలు కూడా అంతేలేదు, పునర్జన్మలు కూడా అంతేలేదు. అంటే మూల తలంపు మూలంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ మూల తలంపు మూలంలో తన మూలంలో ఎక్కువ కాలం అక్కడ స్టడీగా ఉండగలిగితే అది నశిస్తుంది. అంటే వ్యక్తిభావం నశిస్తుంది. వ్యక్తిభావం నశిస్తే నువ్వు నశిస్తావు, నీకు భయం కలుగుతుంది. వ్యక్తిభావం నువ్వు ఆ నీళ్ళలో తలంపిపోతే నువ్వు పోవయ్యా, నువ్వు ఎవడో నీకు తెలుస్తుంది. బుడవ పోతే బుడవలో నీళ్ళు పోతే సముద్రం అవుతుంది. కొంతమంది అడిగారు, ఏమంటే మాకు ఆనందం ఎలా వస్తున్నాను, ఈ నేనే తలంపు కోసమే కదా మనం జీవిస్తుంటే, అసలు నేను అహంకారం కోసమే జీవిస్తున్నాడు లేక మన జీవితం ఇంటికి సంసారం అంటే నేను గుర్తు చేసుకున్న సంసారం. ఒక మనిషి మధ్య అన్నాడు, ఏమంటే నేను బతకటే అహంకారం కోసం జరుగుతున్నాను, మరి దాని జీవిస్తుంది నేను బతకటం ఇంటిక. అంటే వాడు ఇంటికి అనుకుంటున్నాడు అహంకారం వాడనుకుంటున్నాడు, అహంకారం పోతే తానే పోతాననుకుంటున్నాడు, అహంకారం పోతే తాను పోదు, తాను ఎవడగా ఉన్నాడు వాడుగా తిరిగి పడతాడు. వాడు మానవుడు సర్వసాన్ని అహంకారం కోసం జీవిస్తూ ఉంటాడు, కానీ దానిలో పక్కన పెట్టి ఈశ్వర సంకల్పాన్ని గౌరవిస్తూ ఈశ్వర సంకల్పానికి అనుగుణం లేకనే జీవిస్తూ వాడికి జ్ఞానం కలుగుతుంది. ఈశ్వరు యొక్క రూపాన్ని, ఈశ్వరు యొక్క నామాన్ని, అది మేనిఫెస్టెడ్ కాదు, రాముడో కృష్ణుడో ఎవరో ఒకరు రూపాన్ని నామాన్ని, ఆ రూపాన్ని ధ్యానం చేసి నామాన్ని స్మరిస్తున్నా ఉంటే దాని ఉద్దేశం ఏంటంటే, మన పెద్దలు ఎందుకు పెట్టారంటే మన రూపంలోంచి మన నామంలోంచి విడుదల పొందటం. మన బిహేవియర్ ఎలా ఉండాలంటే రూపబుద్ధి నామబుద్ధి పెరగకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను 4 గంటలు జపం చేశాను లేకపోతే 10 గంటలు ధ్యానం చేశాను అది కాదు. నేను ధ్యానం చేసి జపం చేసి ఇదేమైతే పోగొట్టుకోవాలో దాన్ని డెకరేట్ చేస్తే వెళ్ళిపోతుంది. అందుకేనండి మనం సాధన చేస్తూ మన అహంకారం డెకరేట్ చేసుకుంటున్నాం అనుకోండి, అది ఎలా పోతుంది? పది నిమిషాలు ధ్యానం చేసావు, పది నిమిషాలు జపం చేసావు, పూర్వ గంట సేపు ఇందులో ఈ పూజ దగ్గర గడుపుతున్నావు, మిగతా 2-3 గంటల మాట ఏంటి, ఎలా జీవిస్తున్నావు? అది సాధ్యమంతవరకు సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే ఆ వ్యక్తిభావాన్ని తగ్గించుకుంటూ రావాలి నువ్వు, ఆ దేహబుద్ధిని తగ్గించుకుంటూ రావాలి, దేహాభిమానాన్ని తగ్గించుకు రావాలి. ఏదో ఒక దేహం నాది, ఆ పేరు నాది, ఆ దేహం నాది అనుకున్నంత కాలం నువ్వు అజ్ఞానంలోంచి అవిద్యలోంచి విడుదల పొందడం, అవిద్య నివృత్తి కాదు అసలు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏదో దేహంతో తాదాత్మ్యం పొందుతాను, ఆ దేహానికి ఏదో పేరు పెడతారు, శవానికి ఏదో పేరు, శవం వస్తుంది తర్వాత ఏదో పేరు పెడతారు దానికి, ఆ పేరుతోటి ఆ శవంతో తాదాత్మ్యం పొందుతున్నావు, అని నీకు జ్ఞానం రాదు, అందులోంచి విడుదల పొందాలి నువ్వు. రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి విడుదల పొందినప్పుడే ఆ ఫారములు వస్తూ నేములు వస్తున్నావు, ఆ వస్తువు నీకు వ్యక్తమయ్యేది. అంటే మనం ఏదైనా మంచి పని చేసినా క్వైట్గా చేయాలి. గర్వం పెంచుకుంటే మళ్ళీ గర్వబంధం వచ్చే రోజులు వస్తాయి. గర్వం ఉన్నవాడికి గర్వబంధం వస్తుంది, గర్వమే లేని వాడికి ఇంకా గర్వబంధం ఉండదు. ఈ మధ్య నన్ను ఒక ప్రశ్న అడిగారు, ఏమన్నా ఎంజాయ్ చేసేది అహంకారమే కదా. ఏదైనా మంచి పనులు చేస్తాం అనుకోండి, మా దగ్గర సన్మానాలు చేస్తూ ఉంటారు, లేకపోతే పంచరత్నాలు రాస్తూ ఉంటారు, రాస్తే మేము ఎంజాయ్ చేస్తున్నాం కదా, మరి మా మైండ్ ఎంజాయ్ చేస్తే డామేజ్ చేసేయమంటే మేము బతకడం ఎంతకను, అంటే ఎంజాయ్మెంట్ పోతున్నామో అని వాళ్ళు చెప్పింది. మామూలుగా జనరల్గా అడిగారు. అయితే అక్కడ విషయం ఏంటంటే, నీకు ఎప్పుడైతే మనసుకు అప్స్ వచ్చినాయో డౌన్స్ వస్తూ ఉంటాయి, నువ్వు ఎప్పుడైతే గౌరవాన్ని ఆశిస్తున్నావో అడవడం కూడా వస్తుంది. మనం ఏదైనా గౌరవాన్ని ఆశిస్తున్నాం అనుకుని వెంటనే దాన్ని కూడా అడవడం, మనిషి కూడా బాడీ కూడా నీడ ఎలాగ వస్తుందో గౌరవం వెనకాల అడవడం కూడా వస్తుంది. ఆశించినప్పుడు ఇది కూడా వస్తుంది. నీకు భర్త కావాలన్నప్పుడు, నీకు బాడీ కావాలనుకున్నప్పుడు డెత్ కూడా వస్తుంది. మరి బాడీయే కావాలి, భర్త కావాలి, డెత్ అక్కర్లేదంటే కుదరదు. భర్త కావాలంటే భర్త వచ్చినప్పుడు డెత్ కూడా వస్తుంది. మరి భర్త కావాలి కానీ డెత్ అక్కర్లేదంటే ఎలా కోరుతుంది? అది ఇది కోరినప్పుడు అదే వస్తుంది, నీకు గౌరవం కోరినప్పుడు అగౌరవం వస్తుంది. అవి హెచ్చు తగ్గులు, జీవితంలో ఏమీ హెచ్చు తగ్గులు, ఎంత డ్రీమ్ స్టఫ్. అంటే ఇక లోపలండి వీడికి ఏంటి, ఈ మైండ్ మైండ్ని పోగొట్టుకుంటే అహంకారాన్ని తీసేసి వీడికి ఎంజాయ్మెంట్ పోతున్నామని ఒక ప్రశ్న ఈ మధ్యన. అంటే ఎంజాయ్ చేసేవాడు లోపల ఉండాలి కదా అని. అంటే అది కాదు సిద్ధాంతం ఏంటంటే, ఆ సద్వస్తువుని ఎప్పుడైతే ఆ సద్వస్తువుని ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో, దాన్ని ఎప్పుడైతే నువ్వు రియలైజ్ చేశావు, దేహం ఏ విధంగా అయితే నీకు నేనుగా వ్యక్తమవుతుందో, ఆ లోపల సద్వస్తువు ఎప్పుడైతే నీకు దేహం ఏ విధంగా అయితే ఈ చనిపోయే దేహం ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తమవుతుందో, చావులేని వస్తువు నీకు అలా ప్రాణిగా వ్యక్తమైనప్పుడు ఆ ఎంజాయ్మెంట్ పోదు నీకు, దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక గారి చిన్నప్పుడు బాగుంటుంది మనకి, మరి నాలుగో గారి చిన్నప్పుడు బాగుంటుంది వేయాలనిపిస్తుంది, అది అలా కాదు. లోపల సద్వస్తువు ఆ సత్యవస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకున్న యాపిల్స్ ఎలా ఉంటుందంటే, ఏ క్షణానికి ఆ క్షణం కొత్తగా ఉంటుంది. కానీ చాలామంది అహంకారాన్ని తీసేస్తే వాడికి ఎంజాయ్మెంట్ పోతుంది, ఎంజాయ్మెంట్ పాదు ఎప్పటికప్పుడు తన తానే అనిపిస్తుంటుంది లోపల సద్వస్తువు. దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపంగా ఉండటం. అది అనుభవంలోకి వచ్చిన వాడికి బాడీ ఉండటం వల్ల లాభం లేదు, బాడీ పోవటం వల్ల నష్టం లేదు. ప్రపంచం కనిపించడం వల్ల లాభం లేదు, ప్రపంచం కనిపించకపోవటం వల్ల నష్టం లేదు. వాడికి చనిపి దేహం చనిపోయినప్పుడు కూడా ఒక తలంపే, అది నిజం కాదు. దేహం జ్ఞానికి రేడేజ్ఞానికి ఆ దేహం చనిపోయినప్పుడు తలంపే, దేహం చనిపోవడం కూడా నిజం కాదు, అది ఒక తలంపు. అంటే మనిషి అనేక పనులు చేస్తూ ఉంటాడు, ఆ చనిపోవడం అనే పని చివరు చేస్తాడు, అది కూడా పనే, అది కూడా తలంపే. నేను చనిపోతున్నాను అనుకుంటాడు ఎవరు, దేహం చనిపోతుంది. కానీ నేను చనిపోతున్నాను అనుకుంటే ఏంటి, దేహంతో ఏ తలంపు అయితే తాదాత్యం పొందుతుందో ఆ తలంపు అనుకుంటుంది నేను చనిపోతున్నాను, అది కూడా తలంపే. అందులోంచి విడుదల పొందాలవయ్యా, అందులోంచి విత్తిడ్రావా, మొదటి తలంపులోంచి విత్తిడ్రావాలవయ్యా. నువ్వు నీ సాధన యొక్క ప్రయోజనం, నీ సాధన యొక్క గమ్యం అంతా అక్కడే పెట్టు. నువ్వు దేహాభిమానం నీకు తగ్గదనుకో, దేహబుద్ధి తగ్గదనుకో, శవబుద్ధి తగ్గదనుకో, ఎన్ని అభ్యాసాలు చేసినా, ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఆ మొదటి తలంపులోంచి విడుదల పొందవనుకో, దాన్ని అలా మినహాయించి యజ్ఞ ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఒకటి రెండు సున్నలయ్యి. అందుకే రమణ మహర్షి గారి చమత్కారం అనుకో మాట అండేవారు, అంతా అంటారు. అందరూ గది ఎత్తగాళ్ళే, అందరూ గది ఎత్తగాళ్ళు, మేము పెద్ద ఈత ఇస్తాం, మేము పెద్ద ఎత్తగాళ్ళు, మేము పెద్ద ఎత్తగాళ్ళు అంటారు. ఈత మొదలెట్టినంటే ఎవడో గదిని చదవటం లేదు. మేము 4 గంటలు సాధన చేశాం, 5 గంటలు చేశాం, 10 గంటలు చేశాం అంటున్నారు, జపం చేశామంటున్నారు. మరి జపి మాట ఏంటి, ఈ జపిని మినహాయించి జపం చేస్తున్నారు, మరి జపిని ఇన్వాల్వ్ చేయాలి కదా, ఈ సాధనలో జపిని ఇన్వాల్వ్ చేయాలి. ఆ జపిని ఎలా ఉంచేస్తే జపం చేసే వాళ్ళు పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే అనుభవిస్తే పోతుంది, కాలప్రవాహంలో పోతుంది. దేహం ఎలా పోయిందో అనుభవం, మీకు వచ్చిన పుణ్యం కూడా అలా పోతుంది. పాపం అయినా పుణ్యమైనా అది అనుభవం అనుభవించాక పోతాయి. అంటే నువ్వు జపిని, నువ్వు ఈ సాధనలో జపం చేస్తున్నవారైతే జపిని ఇన్వాల్వ్ చేయటం లేదు, ఈ రాబోయే జన్మలకు జపే కారణం, దాన్ని జపం ఎవరు చేస్తారు? మనస్సు చేస్తుంది. ఆ జపం ఎవరు? మనస్సే. ఈ సాధనలో దాన్ని ఇన్వాల్వ్ ఎందుకు చెయ్యి? దాన్ని ఇన్వాల్వ్ చెయ్యి. ఇన్వాల్వ్ చేస్తే అది నశిస్తుంది. దాన్ని ఇన్వాల్వ్ చేయవలకు ఈ సాధనలో అది నశించదు. వాసనలన్నీ శరీరంలో లేవు, వాసనలన్నీ మనస్సులో ఉన్నాయి. అందుకే మన వశిష్ఠుడు చెప్పింది కూడా, మనోనాశనం అయితేనే కానీ మీకు మోక్షం రాదు. అంటే బురదలోంచి మనసును బయటకు రాగాను. బురద అంటే రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు. ఇంకా ఫారెస్ట్ మీ మైండ్ బురదలో ఉండితే మురదలో, ఆ బురదలోంచి బయటకు రాగు. ఆ బురదలోంచి బయటకు లాగటానికి వివేకవంతులతో, బుద్ధిమంతులతో, శాంతచిత్తం గలవాళ్ళతో సహవాసం చెయ్యి. ఇకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళతో సహవాసం చెయ్యి. మీలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనత లేని వాళ్ళతో సహవాసం చెయ్యి. మీ బలహీనత ఆటోమేటిక్గా బర్న్ అయిపోతుంది. మీ మైండ్ బురదలోంచి బయటకు తీయాలి రామ అంటాడు వశిష్ఠుడు. అయితే ఆత్మజ్ఞానాన్ని మెయిన్గా పెట్టుకో. నువ్వు ఏ సాధన చేసినా, నువ్వు ఏ మార్గాన్ని అవలంబించినా, ఆత్మ ఉన్న వస్తువు ఉన్నది ఒకటే, ఉన్న వస్తువు ఒకటే, నిజమనేది రెండు కలేదు ఒకటిగా ఉంది. అది అనుభవంలోకి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించింది ఆ వస్తువుని. అంటే నీ దేహం, నీ దేహం ఎలాగో అనుభవంలో ఉందో, నీ మనస్సు నీకు ఎలా అనుభవంలో ఉందో, సద్వస్తు నీకు అనుభవంలోకి రావాలి. అప్పుడు కానీ నువ్వు విడుదల పొందలేవు. ఈ ఫారెస్ట్ నుంచి విడుదల పొందలేవు. ఈ జన్మ మరణ ప్రవాహంలోంచి, చక్రంలోంచి బయటపడలేవు. ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అయ్యే వరకు, నీ దేహము నేను అనే తలంపు నీకు ఎంత సహజంగా వస్తుందో, అలాగే ఉన్న వస్తువు నీకు ఉన్నట్టుగా సహజంగా నీకు వ్యక్తమయ్యే వరకు ఈ ప్రకృతిలో ఒక వస్తువు ఉండవలసిందే. ఇదే భగవద్గీత సారం. అంటే బిహేవియర్ నార్మల్గా ఉండాలి. భగవంతుడు కూడా సింపుల్గా ఉన్నాడు కానీ కాంప్లికేటెడ్గా. నువ్వు ఉన్న లోపల ఉన్న వస్తువు ఏదో కాంప్లికేటెడ్గా ఉందని నువ్వు అనుకుంటున్నా, అది సింపుల్గానే ఉంది. అలాగే మాట్లాడేది కూడా సింపుల్గా ఉంటే, నీ డే టు డే లైఫ్ వ్యవహారం, నీ వ్యవహార జీవితం కూడా అలా సింపుల్గా ఉంటే అది నీకు రివీల్ అయిపోతున్నాయా నీకు తెలియదు. అంటే రామకృష్ణ గారు అన్నారు, నాకు ఇంకా దీని రియలైజేషన్కి ఇంకా అందలేదండి అన్నారు. అనుకుంది రామకృష్ణ గారు తప్పనిసరిగా అనుకుంది. ట్యాగూర్ చెప్పాడు, ఆయన సాధన చేసేటప్పుడు రియలైజేషన్ ఒకసారి లోపల ఆయన బాత్రూంలో ఉండగా స్నానం చేస్తాను, పలుకులు మెలిసిందట హృదయంలో వస్తుంది ఆయనకు. ట్యాగూర్ చెప్పాడు అనమాట. కొబ్బరికాయ తయారవడం ఆరు నెలలు పట్టొచ్చు, రావటానికి కొన్ని క్షణాల్లో రాలిపోతుంది. అలాగే సాధనకి మాకు చాలా టైం పట్టొచ్చు, కానీ అది వస్తువు రివీల్ అయ్యే టైం కొన్ని క్షణాల్లో రివీల్ అయిపోతుంది. అది అంటే ఈ వేషం తీసివయ్యా. ఏ వేషం? ఈ దేహం ఒక వేషం. ఇది ఈ దేహం నాది, ఈ పేరు నాదని నువ్వు అనుకుంటున్నావు. ఆ వేషంలోంచి నువ్వు బయటకు రా. ఉన్న వస్తువు ఉన్నట్టు నీకు వ్యక్తం అవుతుంది. నీ రాంగ్ థింకింగ్లోంచి, రాంగ్ హ్యాబిట్స్లోంచి నువ్వు ముందు బయటకు రా. అసలు ఉన్న వస్తువు ఉండలేదో నీకే అనుభవం వస్తుంది. నీ వేషం తీసేయి. ఏదో వేషంతో తాదాత్యం పొందుతున్నావు, ఏదో పేరుతో తాదాత్యం, అదొక వేషం. అది ఆ వేషం నుంచి బయటకు రా. ఉన్న వస్తువు ఉండలేదో నీకే తెలుస్తుంది. అది అది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అది ప్రత్యక్షంగా నీకు అనుభవంలోకి వస్తుంది. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల